சுக்லாம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயேத் சர்வ விக்னோபசாந்தயே அகஜான பத்மார்க்கம் கஜான மகர்நிஷம் அநேகதம் தம் பக்தானாம் ஏகதந்தமுபாஸ்மஹே வாகீஷாத்யாஸ்ஸு மனசஃ சர்வார்த்தானாம் உபக்ரமே யம் நத்வா க்ருதகிருத்யாஸ்யஸ்தம் நமாமி கஜானனம் சரதிந்து விகாசி மந்தகாசாம் ஸ்புரதிந்தீவரலோச்சனாபிராமாம் அரவிந்தசமானசுந்தராஸ்யாம் அரவிந்தாசனசுந்தரிம்புபாசே ஸ்ரீராமச்சந்திரகாஸ்த்ரிதபாரிஜாதகசமஸ்தகல்யாணகுணாபிராமஹ சீதாமுகம்போருகஜம் சரீகஹநிரந்தரம் மங்களமாதனூது குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஹரி ஓம் தத் சத் ஸ்ரீ குருப்போ நம. சிவாய குரவே நம. திவ்யாத்மஸ்வரூபுலர தல்லுலர தண்டுலர ఎన్నో జన్మల పుణ్యవశం చేత ఈ మానవ జన్మ లభించింది మనకు. దీన్ని సార్థకం చేసుకోవడానికి ఏ విధంగా మానవుడు ప్రయత్నం చేయాలి అని ప్రశ్న వేస్తే కేవలం మోక్షము కొరకు అని సమాధానం వస్తుంది. మానవ జన్మ ఎందుకు కొరకయ్యా అంటే మోక్షం కొరకు అంతే, ఇంకో ఆలోచన లేదు. మోక్షాన్ని పొందటం ఎట్లా? అనేక మార్గాలు పెద్దలు మనకిచ్చారు. ఆ మార్గాలలో ఈ కార్తీక మాసం ఒకటి. దీనికి కార్తీక మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కృత్తిక అనేటువంటి నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రంతో కూడుకుని చంద్రుడు ఉంటాడు గనక పున్నమి నాడు. మనది చాంద్రమానం కనుక ఈ మాసానికి కార్తీక మాసము అని పేరు. ఈ కృత్తిక నక్షత్రము యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా? ప్రతి పౌర్ణమికి ఓ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టే ఆ మాసానికి ఆ పేరు. చిత్తా నక్షత్రం వస్తే చైత్రమాసం. ఇట్లా ప్రతి మాసానికి ఒక నక్షత్రంతో సంబంధం ఉన్నది. మరి శ్రవణ నక్షత్రం అయితే శ్రావణ మాసం. ఈ కృత్తిక నక్షత్రం కనుక కార్తీక మాసం. బాగుందయ్యా, కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? మాసానాం అధిశీర్ష కార్తీకం. మాసములలో అగ్రగణ్యమై నిలబడింది కార్తీక మాసాన. శాస్త్రాణం అధిశీర్షో వేదరాశిం. శాస్త్రములన్నిటిల్లోనూ గొప్పదేదయ్యా అంటే వేదము అన్నారు. పురాణానాం అధిశీర్షోహం ఏతద్ భాగవతం. పురాణములలో గొప్పది ఏదయ్యా అంటే భాగవతం. ఇట్లా ఉన్న వాటిల్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. కనుక మాసాలన్నిటిల్లో కన్నా గొప్పదేది అంటే కార్తీక మాసం. ఎందువల్ల ఈ కార్తీక మాసం అంత గొప్పదయ్యింది? మాసానాం కార్తీకం అధిశీర్షోహం, శిరస్సు వలె ఉన్నది అని చెప్పారు. ఎందువల్ల గొప్పదయ్యా కార్తీకం? అంత గొప్పదిగా ఎందుకు చెబుతున్నారు ఈ కార్తీకాన్ని అంటే, సర్వసాధారణంగా ఒకరోజు దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు, 5 రోజులు దీక్ష, 3 రోజులు దీక్ష, వారం రోజులు దీక్ష, 9 రోజులు దీక్ష. ఇట్లా మనకు పండుగలు ఉన్నాయి. నవరాత్రములను మించినటువంటి పండుగ ఇంకొకటి లేదు. ఆ నవరాత్రుల్లో దీక్ష ఎన్ని రోజులయ్యా అంటే 9 రోజులు. అట్లాగే దశహరా దసరా అని పిలుస్తున్నాం. దానికి 10 రోజులు దీక్ష. కానీ ఈ పండుగలలో కల్లా ఉత్కృష్టమైనటువంటి పండుగ ఈ కార్తీక మాసంలో ఉన్నదండి. కారణం ఏమంటే ఈ కార్తీక మాసంలో దీక్ష ఎన్ని రోజులయ్యా అంటే 30 రోజుల దీక్ష ఇది. ఒకరోజు దీక్ష ఉండొచ్చు, 3 రోజులు ఉండవచ్చు, 5 రోజులు, ఇట్లా బేసి సంఖ్యలో దీక్ష స్వీకరించే వాళ్ళు ఉన్నారు. కేవలం పండుగలకు మాత్రమే సుమండి, అయ్యప్ప దీక్ష 40 రోజులు చేస్తున్నారు కదయ్యా అని అడగవచ్చు మీరు. కానీ పండుగ సంగతి చెబుతున్నా. పర్వదినం, ఈ 30 రోజులు పర్వదినమే. ఇందులో ఒకరోజు గొప్పది, ఒకరోజు తక్కువ అనేటువంటిది లేదు. 30 రోజుల దీక్షను మనకు ఇచ్చేటువంటి మాసం కనుక దీనికి కార్తీక మాసము. అంత దివ్యమైనటువంటి స్థితి వచ్చింది. రెండో విషయం, కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూరుకుని ఉన్నాడు అని చెప్పాం మనం. పౌర్ణమి నాడు ఉంటాడు. ఈ కృత్తికా నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమి అంటే, పని చేయలేని వాని చేత కూడా పని చేయించగలిగిన శక్తి ఎవరికున్నది అంటే కృత్తికా నక్షత్రానికి ఉన్నదండి. సాక్షాత్తు పరమశివుని అయోనిజ పుత్రుడైనటువంటి ఆ కుమారస్వామి పుట్టింది కూడా కృత్తికా నక్షత్రం అన్నమాట. ఆ కృత్తికా నక్షత్రం నాడు మనం ఏ కర్మను ఆచరించినా అది సఫలీకృతమవుతుంది అని చెప్పారు. సర్వ రాక్షస గణాన్ని జయించడానికి పుట్టినటువంటి కుమారుడు ఆ రోజునే పుట్టాడు గనుక, ఆ కృత్తికా నక్షత్రంలో పుట్టాడు గనుక చాలా దివ్యమైనది అని చెప్పారు. రెండోది, భాషాశాస్త్రపరంగా కృయీకరణే అనే ధాతువు ఉన్నది. కృయీకరణే పని చేయించుట అని అర్థం. ఈ కృయీకరణే అనే ధాతువు నుండే పుట్టింది ఈ కృత్తిక అనేటువంటి నక్షత్రం. కనుక ఈ నక్షత్రం ఏం చేస్తుంది, పని చేయలేని వాళ్ళ చేత కూడా పని చేయిస్తుంది. మామూలుగా 9 గంటలకు లేచి స్నానం చేసేవారు కూడా కార్తీక మాసం వచ్చింది అంటే భయంతో అయినా తెల్లవారుజామున లేస్తాడు. ఆ ఆలోచన ఉన్నవాడు, వేడి నీళ్ల స్నానం తప్ప చెయ్యనటువంటి వాడు భయంతో అయినా చన్నీటి స్నానం చేస్తాడు. దేని మీద భయం అయ్యా అంటే పాపభీతి అని ఒకటి ఉంది కదా మనకు. పుణ్యాన్ని పొందడం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా, అందుకోసమని నిస్సత్తువుగా ఉండి బద్ధకంతో ఉండి పని చేయలేక లేవలేక కదలలేక ఉండేవాడి చేత కూడా దీక్షితుణ్ణి చేసి వాడి చేత సత్కర్మలు ఆచరింపచేయగలిగినటువంటి మాసం కనుక ఇది కార్తీక మాసము అయ్యింది. లేచిన తర్వాత ఏం చేస్తాడు వాడు, ఊరికే లేచి కూర్చుంటాడా? ఉదయం పొద్దున్నే పంచపంచ ఉషకాలంలో లేచింది దేనికి, ఏమిటి ప్రయోజనం? దేవతారాధన కష్టమో నిష్ఠూర్యమో తప్పకుండా చేస్తాడు. ఆ చెయ్యటం వల్ల వాడు చేసుకున్న పాపములు నశిస్తాయి, ముందు పుణ్యములు పెరుగుతాయి. ఎప్పుడైతే పాపరాశి నశించిందో ఇక మిగిలింది పుణ్యమే. ఆ విధమైనటువంటి స్థితిని మానవ జాతికి కలిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దివ్యమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం. అయ్యా సమయం ఎంతవరకు చెబితే అంతవరకు నేను 8:30 అయితే ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం ఏమిటో చెప్పుకున్నాం. ఎందుకు గొప్పదయ్యింది కాలములో ఉన్నటువంటి కాలంలో ఆ కార్తీక మాసం చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. ఏ పని చేయలేని వాని చేత కూడా పని చేయిస్తుంది అని చెప్పుకున్నాం. బాగానే ఉందా? మరి చేయవలసిన కర్తవ్యం ఏమిటయ్యా? పంచభిక్రతైహి దీక్షాయాం కృతయా కార్తీకే. కాలమాన శాస్త్రము అని ఒకటి, మనకు నిర్ణయ సింధువు అనే పుస్తకం ఉంటుంది, దాంట్లో చెప్పబడింది పంచభిక్రత్యాయది దీక్షాయాం కార్తీకే. ఈ కార్తీక మాసంలో ప్రతి మానవుడు 5 దీక్షలు తీసుకోవాలటండి. కార్తీక మాసం అమావాస్య వెళ్ళిపోయి కార్తీక శుద్ధ పాడ్యమి వచ్చింది అంటే ఆ పాడ్యమి నాడు 5 దీక్షలు స్వీకరించాలి ఖచ్చితంగా. మిగతా దీక్షల సంగతన్నీ వదిలిపెట్టి 5 మాత్రం ఖచ్చితంగా ఆచరించాలట. ఏమిటా 5 దీక్షలు చెప్పారు దాంట్లోనే నిర్ణయ సింధువులోనే. ప్రథమం స్నాన దీక్షాయాం, ద్వితీయం ఉపవాసమేవ చ, తృతీయం అభిషేక పరం యోగః, చతుర్థం ఏతత్ జ్యోతి ప్రజ్వలనం, చతుర్థం శ్రవణం కర్తవ్యం పంచమేవ చ. మొత్తం ఎన్ని దీక్షలైనాయండి? 5 దీక్షలైనాయి. ప్రథమం స్నాన దీక్ష. రోజు చేస్తాం కదయ్యా స్నానం. స్నానం చేయకుండా ఉంటామా? ఉండేవాళ్ళు కూడా ఉన్నారు గొప్పవాళ్ళు లోకంలో. అయ్యా స్నాన దీక్ష అంటే ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వము చల్లటి నీటితో స్నానం చేయటం స్నాన దీక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా మామూలుగా కూడా మనం చూసినట్లయితే, నేను అనుభవంతో చెబుతున్నానండి, వేడి నీళ్లు పోసుకున్న తరువాత తుడుచుకుంటాం కదా ఒళ్ళు, తుడుచుకున్న తరువాత వెంటనే చలి వేస్తుందండి. అదే చల్లటి నీళ్లు పోసుకున్న తరువాత ఒళ్ళు తుడుచుకున్న వెంటనే శరీరంలో నుంచి వేడి బయటికి వస్తుంది. మీరు ఈసారి చేసి చూడండి, అవునో కాదో తెలుస్తుంది. ఆ చన్నీటి స్నానం వల్ల అంత ప్రయోజనం ఉంది లౌకికంగా కూడా. వైదిక పరమైన దీక్ష చెప్పారు మొట్టమొదటిది ప్రథమం స్నాన దీక్ష. ఏమండి ద్వితీయం ఉపవాసమేవచ, ఉపవాస దీక్ష. ఎంత తక్కువగా తింటే అంత మంచిది. కేవలం ఉపవాసం అంటే తిండి మాత్రం మాని కనీసం ఒక్క క్షణకాలమైనా భగవన్నామం చెయ్యకుండా గడపటం అనేటువంటిది ఉన్నదే, దానివల్ల ప్రయోజనం లేదు. కేవలం తిండి మానినంత మాత్రం చేత పుణ్యం వచ్చేటైతే టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాడికి ఎంత పుణ్యం రావాలండి? ఆలోచించండి, వాడు ఎన్నాళ్ళు తిండి మానేస్తాడు, నువ్వు తినడానికి వీరలేదని చెబుతాడు ఆ డాక్టర్ గారు. 15 రోజులు 20 రోజులు ఆ జ్వరంతో బాధపడతాడు, వాడికి ఎంత పుణ్యం. కేవలం తిండి మానటం కాదు, ఉపసమీపే నివాస, భగవంతునికి దగ్గరగా నివసించాలి. నీవు భోజనం మానివేసి తినడం మానివేసినటువంటి వాడవు, ఆ సమయం అంతా కూడా భగవంతుని ఆరాధనకు వెచ్చించాలి. దాన్ని ఉపవాస దీక్ష అన్నాం, ద్వితీయం ఉపవాస దీక్ష. స్నానం చేశాం, తరువాత ఉపవాసం చేశాం, ఆ తరువాత 3వది ఏమిటయ్యా? అభిషేక దీక్ష అని చెప్పారు. నిత్యము ఈశ్వరారాధన చేయటం అభిషేకం అండి. నమస్తే రుద్రమన్యభవతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, ఏషైషశివతమా శివం బభూవతే ధను, శివా శరవ్యాయ తవతయానో రుద్రం మృడయ, యాతే రుద్ర శివ తను రఘోర పాపకాశని అని చెంచాడు నీళ్లు గనక శివుడి నెత్తిన హరహర మహాదేవ మనకు మంత్రం రాలేదు. కనీసం హరహర మహాదేవ అని ఒక్క చెంచాడు నీళ్లు పోయాలండి. ఆ దీక్ష ఎందుకో చెప్పుకుందాం మనం. చివరి దీక్షకు వస్తే కానీ ఉపన్యాసం మొదలుపెట్టే అవకాశం లేదు. అభిషేక దీక్ష. దేనికోసం ఈ అభిషేకం? ఆ నీళ్లు పోయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా? ఏమండి? పిబతి లోక కళ్యాణం తథైవ హరః యోగ్యతే విషం ప్రాప్యమానం. లోక కళ్యాణం కోసం ఆ పరమాత్మ వాళ్ళ ఆవిడ చెప్పిన మాట వినడం కోసం విషం మింగాడు. శంకర భగవత్పాదుల వారే చెప్పారు ఈ శ్లోకం. అక్కడ విశేషణం వేశారు, వాళ్ళ ఆవిడ చెప్పిన మాట వినడం కోసమే విషం మింగాడు అన్నారు. ఎంత చమత్కరించారో చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, పరమేశ్వరునికి కూడా భార్య మాట వినక తప్పదు. ఆయన వింటూనే ఉంటాడు. కనుకనే విని విషమంతటిది తాగేశాడు. కేవలం అంతేనా? ప్రథమంగా ప్రయోజనం ఏం చెప్పారు అంటే లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం విషాన్ని స్వీకరించారు. బాగానే ఉందా? ఆ విషం ఎక్కడ ఉన్నదండి? కంఠగతమయ్యే స్థుత అన్నారు. ఎక్కడ ఉన్నది? కంఠంలోనే ఉన్నది. లోపలికి వెళ్ళలేదు, బయటికి రాలేదు. ఓ భక్తుడు వెళ్ళాట ఆయన దగ్గరికి. పరమేశ్వర, నీవు విషం మింగావు కదా, అది లోపలికి వెళితే ఎవరైనా మరణిస్తారు కదా, నీవెందుకు మరణించలేదయ్యా అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నట, ఈ లోపల నేను ఉపాసించే నా ప్రభువు ఉన్నాడయ్యా, ఆయన ఉన్న చోటికి విషము వెళ్ళదు, ఆ కారణం చేత నేను హాయిగా ఉన్నాను, నా ప్రాణాలు పోలేదన్నాడు. ఎవరయ్యా దేవుడు? చూపించాడండి, గుండెలు చీల్చి చూపించాడు పరమేశ్వరుడు. లోపల ఎవరున్నారు? వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత భరత శత్రుఘ్నశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు సుగ్రీవ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. సాక్షాత్తు రామచంద్రుడు పట్టాభిషేక రాముడు సపరివారుడై కూర్చుని ఉన్నాడు ఆ హృదయంలో. ఆయన ఉన్న చోటికి విషము వెళ్ళే అవకాశం లేదు. కనుక విషం లోపలికి వెళ్ళలేదయ్యా, ఇక్కడ ఆగిపోయింది అన్నాడు. ఈ మాట చెప్పిందెవరు? పరమశివుడు. అడిగిందెవరు? ఒక భక్తుడు. వెంటనే ఆ భక్తుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, లోపలికి వెళ్ళని ఏ పదార్థమైనా మళ్ళీ బయటకు వస్తుంది కదా, మరి బయటకన్నా రావాలి కదా, బయటకు రాలేదు లోపలికి దిగలేదు, ఏమిటి పరిస్థితి అన్నాడు. పరమశివుడు పకపకా నవ్వి, ఏం లేదయ్యా, నా నోటితో నిరంతరం ఆ నామాన్ని జపిస్తూ ఉంటా నేను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. నిరంతరం ఆ రామనామాన్ని నా నోరు అంటూనే ఉంటుందయ్యా, దానికి విధి విరామం ఉండదు, ఆ కారణం చేత ఆ నామం ఉన్న చోటికి విషం వెళ్ళదు, వాడు ఉన్న చోటికి విషం వెళ్ళదు. వాడు లోపలున్నాడు కనుక కిందికి దిగలేదు, నామం నోటితో అంటున్నాను కనుక బయటికి రాలేదు, ఇక్కడే ఉండిపోయింది అని చెప్పాడు. ఆ ఉన్న విషం ఆయన్ని కష్టపెడుతోందా లేదా అనేది ప్రశ్న. ఖచ్చితంగా కష్టమే. విషం తాగితే ఎవరికి కష్టం ఉండదు? భవద్భిక్కర్తవ్యో యదీచ్ఛసే తథైవ రుజసా ప్రభవతి అని ఋగ్వేద మంత్రం. ఏమిటయ్యా ఈ మంత్రం ఏం చెబుతోంది అంటే, లోపల ఈ కంఠం దగ్గర భగ 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 జ్వాలలు వస్తున్నాయటండి. ఈ జ్వాలలు దేనివల్ల వస్తున్నాయి అంటే, కేవలం ఆ విషం వల్ల వస్తున్నాయి. అంత జ్వాలాభీతమైనటువంటి విషాన్ని కూడా అది బయట ఉన్నప్పుడు ఏం చేసిందని చెప్పింది భాగవతం? లోకాలనన్నిటినీ మసి చేస్తున్నదయ్యా, కాస్త నీవు తప్ప ఇంకెవరు సాహసించేవాళ్ళు లేరు, దీన్ని స్వీకరించవయ్యా అని కదా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది మనం. అర్థమవుతోంది కదండి. కనుక అంత లోకాలను మసి చేసేటువంటి విషం ఈ లోపల ఉండి భగ భగ మంటలు మండుతోంది. ఆ మంటల బాధను తట్టుకుని అలా కూర్చున్నాడు ధ్యాన నిమగ్నుడై పరమాత్మ. ఆ బాధ ఎలా పోవాలి ఆయనకు? చల్లటి నీళ్లు గనక మనం పోసామా ఆయనకు పరమశాంతంగా ఉంటుంది. అందుకనే లోకంలో ఇంత జ్ఞానం ఇచ్చి తనకు కలిగిన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టగలిగిన జీవరాశి ఒకే ఒక్కటి ఉన్నది. 84 లక్షల జీవరాశులలో జ్ఞానాన్ని పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచగలిగినటువంటి జీవం ఒకే ఒక్క జీవి ఎవరయ్యా అంటే మానవుడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అతడు వైశ్యుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవడైనా కావచ్చుగాక జ్ఞానం పొందే అవకాశం ఉన్నది. తనకు కలిగిన జ్ఞానాన్ని 10 మందికి పంచే అవకాశం ఉన్నది ఈ ఒక్క జీవికి మాత్రమే. అందుకే ఈ ఉన్నటువంటి మానవ జన్మను భగవత్పాదుల వారు ఏమని చెప్పారు? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. సకల జీవరాశులలో మానవ జన్మ లభించడం కష్టమయ్యా, చాలా కష్టం. అటువంటి దాన్ని పొందాం మనం. కనుక ఈ మానవుడు ఒక్కడే అభిషేకం చేయగలడు, జంతువులు చేయగలుగుతాయా చెప్పండి? ఒక మానవుడు భూమి మీద పుట్టాడు అంటే వీడు నా నెత్తి మీద చెంచాడు నీళ్లు పోస్తాడు కదా అని ఆశపడుతూ ఉంటాడట. ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఆ విషాన్ని మింగిన కారణం చేత వీడు నా నెత్తిన ఒక్క చెంచాడు నీళ్లు పోస్తే ఆ నీటి వల్ల నాకు ఆనందం కలిగితే ఎంత బాగుంటుంది అని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. భగవంతుని ఉనికి ఎవరి వల్ల? భక్తుని వల్ల. భక్తుని ప్రాణధారణ ఎవరి వల్ల? భగవంతుని వల్ల. పరస్పరం ఇద్దరు ఒకరికొకరు సంయోజిత ఫలం అన్నారు శాస్త్రంలో. కనుక ఆ భగవంతుడు కూడా మనం వేసేటువంటి మనం పోసేటువంటి ఆ నీళ్ల కోసం చూస్తూ ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా కాసిన నీళ్లు పోస్తే వాడు పరవశించిపోయి అనంతమైనటువంటి ఐశ్వర్యం మనం అనుకుంటాం వాడి దగ్గర ఉన్నది కేవలం బూడిదాని విభూతిర్భూతిరైశ్వర్యం అని చెప్పబడింది. ఐశ్వర్యం అంటే ఏదయ్యా అంటే విభూతే ఐశ్వర్యం. ఎప్పటికీ శాశ్వతమైంది అది ఒక్కటేనండి. అవునా కాదా చెప్పండి. శాశ్వతమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే భగవంతుడే. కనుక ఈ విభూతి కూడా దేంతో సమానం? త్రికరణ శుద్ధిగా నేను దీన్ని విశ్వసిస్తున్నాను అని చెప్పడం కోసమే 3 గీతలు పెడుతున్నాం. కేవలం ముఖాన మాత్రమే పెడితే అద్దం చూస్తే కానీ కనపడదు. కనుక శరీరం మొత్తం మీద 24 చోట్ల విభూతి ధారణ చేయవలే అని శాస్త్రం చెప్పింది, లింగ పురాణం చెప్పింది. 24 చోట్ల పెట్టుకోవాలండి. చిట్ట చివరికి బ్రహ్మరంధ్రము వద్ద కూడా విభూతి ధారణ చేయమన్నారు. ఈ ఎత్తున జుట్టు ఉంటే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? బ్రహ్మ లేదు, రంధ్రము లేదు. అందుకనే బ్రాహ్మణుడు ముండనం చేయించుకుని శిఖ ఉంచుకోవాలయ్యా అని శాస్త్రం చెప్పింది. కనుక దివ్యాత్మస్వరూపులరా, ఆ అభిషేకం చేయటం వల్ల పరమాత్మ ఆనందపడతాడు. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏమిటయ్యా? లోకంలో ఉండే మనకందరికీ కూడా ఏం కావాలి అంటే సంపద కావాలి, డబ్బులు కావాలి, బాగా ధనం. శుక్రవారం వచ్చింది అంటే అమ్మవారి దగ్గర కూర్చుని మనం ప్రార్థిస్తాం, వరలక్ష్మి మాయమ్మ శిరులియవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ ప్రార్థిస్తున్నావా లేదా అండి? వరలక్ష్మి మాయమ్మ ఏమడుగుతున్నావు ఆవిడ్ని మనం? శిరులియవమ్మ సంపదనీయవమ్మ, ఎన్ని రకాల సంపదలున్నాయో అన్ని రకాల సంపదలు మాకివ్వవమ్మా. ఆ లక్ష్మీదేవి దగ్గర ధనం ఎక్కడున్నదండి? ఆవిడ ఎట్లా తీసుకొచ్చిస్తుంది? ఎవరి దగ్గర నుంచి అడిగిస్తోంది? అసలు రిజర్వ్ బ్యాంకు ఆవిడేనా? ఆవిడ దగ్గర ఏమైనా అచ్చు వేసే యంత్రాలు ఉన్నాయా? ఎట్లా దొరుకుతోంది అంటే ఆవిడ వెళ్ళి అప్పు చేసి తెచ్చి ఇస్తుందండి. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటోంది? కుబేరుడు దగ్గర అప్పు తీసుకుంటోంది. ఆ కుబేరుడు ఎక్కడ ఉన్నాడు? డబ్బు మనకు ఎవరిచ్చేదో చెప్పుకున్నాం, ఎవరిస్తారు అంటే లక్ష్మీదేవి. ఆవిడ దగ్గర లేవు కనుక ఆవిడ ఏం చేస్తోంది? బాకీ చేస్తోంది, అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తోంది. పాపం మన మీద ఉండే ప్రేమ చేత ఎవరి దగ్గర అప్పు చేస్తోంది? కుబేరుడి దగ్గర అప్పు చేస్తోంది. కుబేరుడి దగ్గర ఎక్కడ ఉన్నదయ్యా? ఆయన దగ్గర ఎక్కడ ఉన్నది? ఆయన ఏమైనా యంత్రాలు పెట్టుకుని అచ్చు వేస్తున్నాడా అంటే ఆయన దగ్గర కూడా లేదండి. మనకు వేదం చెప్పిన మాట ఏమిటయ్యా? కుబేరుని దగ్గర కూడా లేదు. యత్ ప్రవర్తతే తథైవ అభిషేకంచ జలం సోమసూత్రం ప్రభేత్ యథా ఉత్కృష్టం తథైవ ధనరాశిం ప్రాపయేత్. మనం అభిషేకం చేసినటువంటి నీరు ఉన్నదే, ఆ నీళ్లు ఆ లింగడి మీద నుంచి క్రిందకు దిగి సోమసూత్రము ద్వారా ఎక్కడికి వెడుతున్నాయి? ఉత్తర దిక్కుకు వెడుతున్నాయి. ఏ సోమసూత్రమైనా ఎటువైపు ఉంటుందండి? ఉత్తర దిక్కుకే ఉంటుంది. ఆ ఉత్తర దిక్కున పడినటువంటి జలమే ధనరాశిగా మారుతున్నది అని చెప్పారండి. ఏతత్ ధనం ప్రాపయేత్, ఆ నీరే ధనముగా మారుచున్నది. కనుకనే అక్కడ కాపలా పెట్టాడు కుబేరుణ్ణి, పరమేశ్వరుడే కాపలా పెట్టాడు. ఆ కుబేరుడు కూడా ఎవ్వరో కాదు, భూలోకంలో అనేక రకాలైన దుర్మార్గాలు చేసిన ఒకనొక దుర్మార్గుడు. మనం ఈ 5 రోజులలో అతడి చరిత్ర కూడా చెప్పుకుందాం. తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు, మళ్ళీ మననం చేసుకోవడమే. కనుక ఆ కుబేరుణ్ణి అక్కడ కావలి ఉంచాడు. ఇదంతా ధనంరా, జాగ్రత్తగా, ఒక్క లక్ష్మీదేవి అడిగితే మాత్రమే ఇవ్వు, ఇంకెవరు అడిగినా ఇవ్వవద్దు, ఇంక మరి ఎవ్వరికీ ఇవ్వకపోతే ఎట్లాగండి అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, మద్భక్తాః ప్రార్థ్యతే ఇది దీయమానం, నా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పంచిపెట్టరా అన్నాడు. దీయమానం అన్నాడు, కేవలం అడిగింది ఇవ్వమని కాదు, పంచిపెట్టమని చెప్పాడు ఆయన భక్తులందరికీ కూడా. ఎవరి మాట చెప్పింది? పరమేశ్వరుడు. ఆయన్ని కావలి ఉంచాడు. కనుక ఇప్పుడు ధనం ఎక్కడి నుంచి తయారవుతోందండి? మనం పోసినటువంటి జలము వేదమంత్రములైనటువంటి నమక చమకముల చేత తడిసి కలిసి ఆ జలమే ధనముగా మారుచున్నది అని చెప్పారు. ఆ నీరే ధనరాశిగా మారుతోంది. కనుక మనం ధనం కావాలి అంటే మనం ఏం చేయాలి? అభిషేకం చేయకపోతే ధనం లోకంలో వచ్చే అవకాశం లేదు. ఎంత గొప్ప స్థితి అంటే, కొణిజేటి రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కొద్ది కాలం, మనకు మీకు బాగా అనుభవమే. అప్పుడు వర్షాలు కురవకపోతే ప్రతి శివాలయానికి 10,000 చొప్పునో 20,000 చొప్పునో శాంక్షన్ చేశారు. మొత్తం అప్పుడు సంయుక్తంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్. అన్ని దేవాలయాలకు పంచిపెట్టారు 10,000 చొప్పున అభిషేకాలు చెయ్యండి అని చేశారు ఆ సంవత్సరం. ఎట్లా పడినాయంటే వర్షాలు, మళ్ళీ వర్షం ఆగటం కోసం అభిషేకం చెయ్యండి అని 10,000 శాంక్షన్ చేశారు. అంత గొప్పగా వర్షాలు పడినాయి. ఏమండి, కేవలం వర్షం పడటం అంటేనే మనకు సంపదలు ఇవ్వడం అని అర్థం. దేనివల్ల వస్తున్నది? మనం అభిషేకం చేయటం వల్లనే వచ్చింది. కేవలం అయ్యా నేను నా పేరు చెప్పుకుని మీ చేత అభిషేకం చేయిస్తాను అని డబ్బులు ఇచ్చి మందోవన మనం వెళ్ళిపోవటం కాకుండా, అర్చక స్వామికి ఆ పేరు గోత్రం ఇచ్చి కట్టినప్పుడు ఆయన అభిషేకం చేస్తున్న సమయంలో మనం అక్కడ కూర్చుని ఆ మంత్రశ్రవణం చేసి ఆ అభిషేకాన్ని మనం దృశ్యం దాన్ని చూచి ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకోగలుగుతామో అప్పుడు ఆ సంపదను పొందుతాం. అందువల్ల అభిషేక దీక్ష తీసుకోవాలి. ఇది 3వ దీక్ష. స్నాన దీక్ష, ఉపవాస దీక్ష, అభిషేక దీక్ష. ఖచ్చితంగా నిత్యము అభిషేకం చేయవలసిందే. ఈ కార్తీక మాసంలో ఏదో ఒకరోజు సోమవారం చేద్దాం, మంగళవారం నాడు చేద్దామని కాకుండా నిత్యాభిషేకం ఖచ్చితంగా జరిగి తీరవలసిందే, ప్రతి ఒక్కడూ చేసి తీరవలసిందే అని చెబుతున్నది. చేయటం వల్ల ఏం ఫలితాన్ని పొందుతామో కూడా చెప్పారు. అభిషేకం చేయటం వల్ల ఏ ఫలితాన్ని పొందుతామండి? దివ్యమైనటువంటి సంపదలన్నిటినీ పొందుతాం. దరిద్రం అనేటువంటిది మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటికి 3 దీక్షలు అయినాయి. 4వ దీక్ష ప్రజ్వలనం జ్యోతిహి, దీపారాధన చేయుట. జ్యోతిష్మతీన్వాసాదయామి, జ్యోతిష్కృతంత్వాసాదయామి, జ్యోతిర్విదంత్వాసాదయామి, మల్మలాభవంతీన్వాసాదయామి, బృహజ్యోతిషంత్వాసాదయామి. వేదం చెబుతున్నది మంత్రం. దివ్యమైనటువంటి ఆ మంత్రములతో బృహజ్యోతిషంత్వాసాదయామి, జన్మజన్మలకు కూడా నీవు బ్రహ్మ పదార్థము అనబడేటువంటి దివ్య జ్యోతిని దృష్టిలో పెట్టుకుని జీవనం గడపాలిగాక అని ఆ దీపాన్ని వెలిగిస్తున్నాం. ఒకవేళ వచ్చే జన్మైనా ఉంటే అప్పుడు కూడా నా మనస్సు బ్రహ్మ పదార్థము ఎందే నిలబడవలే. దానికి ఎవరు సహకరించాలి అంటే ఇదిగో ఈ జ్యోతి సహకరించాలి అని దీపారాధన చేస్తున్నాం. ఒక్క చిన్న దీపం మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కార్తీక మాసంలో కనుక వెలిగించగలిగినట్లయితే సకల దుఃఖహరహ అని చెప్పారు. సకల దుఃఖములు పోతాయటండి. దుఃఖములు పోయినాయి అంటే కారణం పాపములు పోయినాయి కనుక దుఃఖాలు పోయినాయి. సర్వ పాపాలు హరించడం తెలిసో తెలియకో చేస్తాం ఈ కార్తీక మాసంలో కనుక. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పౌర్ణమి నాడైనా కనీసం 365 ఒత్తులు వెలిగించరా అన్నారు. ఎందుకోసం? అసలు దీపారాధన ప్రతిరోజు మనం చేయాలి. ఉదయం దైవ మందిరంలో, సాయం సమయంలో తులసి కోట వద్ద దీపారాధన ఉంచాలి. సూర్యాస్తమయం అయ్యింది అంటే ఎన్ని పనులు ఉన్నా స్నానం చేసి చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ ప్రదోష కాలంలో లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటే ఖచ్చితంగా ముత్తయిదువుగానే వెళ్ళిపోతుంది ఆ స్త్రీమూర్తి అని చెప్పబడి ఉన్నది. సమయాన్ని దాటరాదు. ఖచ్చితంగా అదే సమయంలో సూర్యాస్తమయం అయి చంద్రోదయం అయ్యే లోపల దాన్ని ఏమంటాము? సంధ్యా సమయము అంటాం. ఆ సంధ్యా సమయంలో చక్కగా ఆ దీపారాధన చేసి స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని దీపారాధన చేసి ఆ దీపారాధన ముందు కూర్చుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే పండు ముత్తయిదువుగానే ఉంటుంది తప్ప వైధవ్యం వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పబడి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఋషులు చెప్పిన మాట ఇది, మా సొంత మాట ఏం కాదు. కనుక ఆ విధంగా జ్యోతి ప్రజ్వలనం ఉదయం పూట భగవంతుని వద్ద ఇంట్లో ఉన్న దైవ మందిరం దగ్గర దీపారాధన చేయాలి. రోజు దీపారాధన చేయవలసిందే. ఒకవేళ బద్ధకస్తుడవై రోజు దీపారాధన చేసినా చెయ్యకపోయినా కార్తీక మాసంలో 365 ఒత్తులు గనక వెలిగించినట్లయితే రోజు దీపారాధన చేసిన పుణ్యం వస్తుందిరా అని పెద్దలు చెప్పారు. ఆ కార్తీక మాసానికి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ మాసంలో దీపం వెలిగించడంలో అంత ప్రత్యేకత ఉన్నది. కేవలం దీపారాధన, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ చిట్టజి వరకు కొబ్బరి నూనెయినా సరే ఏదో ఒక నూనెతో వెలిగించవయ్యా, ఒక్క ఉత్తైనా వెలిగించవయ్యా. ఇది దీక్ష. ఈ నెల రోజులు వదిలిపెట్టకుండా. అర్థమైందా అండి? ఇప్పటికి 4 దీక్షలైనాయి. స్నాన దీక్ష, ఉపవాస దీక్ష, అభిషేక దీక్ష, దీప దీక్ష, జ్యోతి ప్రజ్వలనం. ఇక 5వ దానికి దగ్గరికి వచ్చాం. శ్రవణం కుర్యాత్. ఈ 30 రోజులు కార్తీక వైభవాన్ని గురించి వినవయ్యా అని చెప్పారు. కనీసం రోజుకొక గంట సేపు అయినా, మనం 2 గంటలు ఏర్పాటు చేసుకున్నాము 6:30 నుంచి 8:30 దాకా. ఇవాళ మొదటి రోజు కనుక కాస్త 7 మొదలుపెట్టాం అల్పారంభో క్షేమకర. రేపటి నుంచి 6:30 అయ్యేటప్పటికీ నేను ఇక్కడ ఉంటా. ఒక్కరు ఉన్నా సరే శుక్లాంబరధరం విష్ణుం అని అంట, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే కాలము కూడా భగవంతునితో సమానమైనది. కాలాన్ని అతిక్రమిస్తే భగవంతుణ్ణి అతిక్రమించినట్టే. ఆ కారణం చేత మనం ఖచ్చితంగా కాలాన్ని అనుసరించాలి. ఈ నెల రోజులు, ఈ 30 రోజులు కార్తీక పురాణం అని చాలా దివ్య స్కాంద పురాణం నుంచి స్వీకరింపబడినటువంటి పురాణం. రోజుకొక చరిత్ర చొప్పున 30 రోజులు 30 చరిత్రలు ఉన్నటువంటి గ్రంథం ఉన్నది, బజారులో దొరుకుతుంది. అది తీసుకుని 30 రోజులు దాన్ని ఇంటి దగ్గర కూర్చునైనా పారాయణ చేయటము, లేదు ఏ దేవాలయంలో అన్నా ఇటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి పురాణం వినడానికి వెళ్ళడము చేస్తే దాన్ని కూడా దీక్ష అన్నారు. ఖచ్చితంగా చేసి తీరవలసిందే అన్నారు. ఆ కారణం చేత పెద్దలు, హరిప్రసాద్ గారు, ఇంకా తదితరమైనటువంటి సభ్యులు అందరూ కూడా ఈ పసివాణ్ణి మళ్ళీ పిలిచి, కొద్ది రోజులు చెప్పరా బాబు అంటే, నాకు కూడా 5 రోజులు మాత్రమే అవకాశం ఉన్నది. ఈ 5 రోజులు నా విశ్రాంతి కోసం అట్టి పెట్టుకున్నా నేను. నిన్న పొద్దున నెల్లూరు నుంచి వచ్చాను, మళ్ళీ నిన్న రాత్రి బయలుదేరి ఇటు వచ్చాను. ఈ 5 రోజులు విశ్రాంతి కోసం 17వ తారీఖు నుంచి మీ గ్రామంలోనే బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర యోగ వాసిష్టం, చాలా దివ్యమైనటువంటి ప్రబంధం. యోగ వాసిష్టాన్ని పరిపూర్ణ రామాయణం అంటారు, వశిష్ఠ రామాయణం అని అంటారు. దాన్ని పొద్దున సాయంకాలం కూడా చెప్పుకుంటాం. అక్కడ 25వ తారీఖు దాకా ఉన్నది. కనుక ఈ 5 రోజులు కాస్త విశ్రాంతిగా ఉంటుంది, ఇంట్లో ఉందాం అనుకున్నా. కానీ మా శ్రీనివాసు గారు ఫోన్ చేసి ఇలా కావాలండి వస్తారా అని అడిగితే, హరిప్రసాద్ గారు కదా చెప్పింది తప్పక వస్తానయ్యా అని చెప్పాను. ఎందుకంటే ఆజ్ఞ. రెండవది, ఈ వేదిక ఎటువంటిది అంటే, సర్వసాధారణంగా ఎవరికైనా సొంత ఇంట్లోకి వెడితే ఆనందం ఉంటుంది, నాకైతే దేవాలయంలో ఉంటేనే ఆనందం. నాకు తెలిసినంతవరకు పౌరాణికుడికి విశ్రాంతి ఎప్పుడయ్యా అంటే పురాణం చెప్పేటప్పుడే, మిగతా సమయాల్లో విశ్రాంతి ఉండదు. మనస్సు హాయిగా ఉంటే కదండి విశ్రాంతి. ఆ విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది, చెబుతున్నప్పుడే దొరుకుతుంది మాకు. ఎందుకంటే ఈ చెప్పేవాడికి కూడా, కేవలం వినేటువంటి వారికే కాక చెప్పేవారికి కూడా హృదయం ఎక్కడికి వెళ్ళాలి అంటే వాడి పాద పద్మాల దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్వయం తీర్ణాం పరాంస్తారయతి. ఆ పని చేయకుండా కేవలం మెకానికల్గా, యాంత్రికంగా పురాణం చెప్పేసి 8:30 అయిపోయింది ఇక వెళ్ళిపోదామని అనుకుంటే వాడి ఉపన్యాసం వృధా. కనుక ఒక్కరున్నా, ఇద్దరున్నా, 1000 మంది ఉన్నా అందరినీ తనతో పాటు తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసే ఉద్యోగాన్ని కల్పించారు హరిప్రసాద్ గారు. కనుక ఇది కార్తీక మాసం, ఈశ్వరారాధన. పైగా శంకర మఠంలో మనం చెప్పుకోవడం అనేది ముదావహం అండి. కారణం ఏమంటే, కార్తీక మాసం అద్వైత తత్వం కలిగినది. ఒక్క శివుణ్ణి మాత్రమే కాదు ఆరాధించేది, కార్తీక దామోదర అని పేరు పెట్టి ఆ తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మనైనా పాతిపెట్టి ఆ ఉసిరిక కాయలలో నెయ్యి పోసి దీపారాధన చేసి కార్తీక దామోదరుడు అనే పేరుతో ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి భోజనం పెట్టి విష్ణుమూర్తిని ఆరాధించేటువంటి మాసం కూడా ఈ కార్తీక మాసం. కేవలం ఒక్క శివుణ్ణే కాదు, విష్ణుమూర్తిని కూడా ఆరాధన చెయ్యాలి. కనుక అద్వైతం అవునా కాదా చెప్పండి. ఈ ఇద్దరూ ఒక్కటే అని చెప్పడమే. అందుకే పోతన గారు ఓ చక్కని పద్యం రాశాడండి. ఈ మధ్యనే ఆ పద్యాన్ని చదువుతుంటే ఆ భావన నాకు అనిపించింది. ఎంత గొప్పగా రాశాడంటే, చేతులారంగ శివుని పూజింపడేని. ముందు ఎవరిని పూజింపమని చెప్పాడండి ఆయన? చేతులారంగ శివుని పూజింపడేని. ఆ శివుణ్ణి పూజ చేయాలయ్యా అని చెప్పాడు. అంతటితో ఊరుకోక నోరు నొవ్వంగ హరికీర్తినుడువడేని. వైష్ణవులకు కోపం వస్తుందేమో అనని నోరు నొవ్వంగ హరికీర్తినుడువడేని అన్నాడు. వెంటనే ఆ శ్రీహరి యొక్క కీర్తన చేయాలి నోరు నొప్పి పుట్టేటట్టుగా. శైవులను గురించి వైష్ణవులను గురించి చెప్పాడా? మాకు శైవము వైష్ణవంతో సంబంధం లేదయ్యా, మేము నాస్తికులం అని ఎవడైనా అనేటైతే వాడికి కూడా చెప్పాడు. దయయు సత్యంబు లోనుగాదలు పడేని. మనిషి అన్నవాడికి రెండు ఉండి తీరాలి కదండి, సత్యము దయ. నీకు మతం లేకపోవచ్చు, భగవంతుణ్ణి నీవు ప్రార్థించకపోవచ్చు, ఆయనకు అభిషేకం చేయకపోవచ్చు, కానీ ఈ రెండిటిని కలిగి ఉన్నా నీవు తరిస్తావు. దయ ఎవరయ్యా? సాక్షాత్తు నారాయణుడు. సత్యరూపము ఎవరయ్యా? సాక్షాత్తు పరమశివుడు. ఈ రెండు కలిసినటువంటి వస్తువే ఈ కార్తీక మాసం. అందువల్ల మనమంతా ఈ శ్రవణ దీక్ష తీసుకున్నాం. ఇంత పూర్వం కూడా ఉపన్యాసాలు జరిగి ఉంటాయి ఇక్కడ కార్తీక మాసంలో. దీని పరం తరువాత కూడా జరుగుతూ ఉండుండవచ్చు. ఈ 5 రోజులు ఈ పసివాడికి అవకాశం లభించినందుకు పరమానందపడుతూ, ఏం చెప్పుకోవాలయ్యా, పురాణం ఏం చెబుతారయ్యా? శివానందలహరి అన్నాం. ఎందుకంటే శంకర భగవత్పాదుల వరకు చాలా ఇష్టమైనటువంటిది శివానందలహరి. ఈ మాసం అద్వైతం, వారి సిద్ధాంతం అద్వైతం. ఆయనకు బాగా ఇష్టమైంది శివానందలహరి. శివానందలహరి అంటే ఇక్కడ అర్థం కేవలం శివుడు అని కాదు, శివం అంటే మంగళకరము అని అర్థం. ఒక లింగాన్ని చూపించో, లేదు నాగాభరణుడైనటువంటి వాణ్ణి చూపించో ఆ పరమేశ్వరుడు ఆ జగద్గురువులు చెప్పలేదు. శివం అంటే శుభము, మంగళము. ఆ మంగళప్రదమైనటువంటి దాని వల్ల కలిగే ఆనందమే శివానందము. ఆ శివానందము యొక్క ప్రవాహమే శివానందలహరి. కనుక ఈ శివానందలహరి ఎటువంటిది? కనీసం రోజుకొక్క శ్లోకమైనా మనం పారాయణ చేసుకోగలిగితే మనకు తెలియకుండానే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. నేను అటువంటి ఆనందాన్ని పొందుతున్నా. పొందటం కాదు, ఇంకా పొందుతూనే ఉన్నా. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ రోజుకి సమయాన్ని బట్టి కనీసం బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేసినప్పుడైనా సరే ఆ పుస్తకం తీసి నా వెంటనే ఉంటుంది. ఆ పుస్తకం తీసి ఒక్కసారి 4-5 శ్లోకాలైనా చదువుకోవాలి. అందులో అంత దివ్యమైనటువంటి భావం, అంత దివ్యమైనటువంటి ఆనందం, అంత దివ్యమైన ఆనందము యొక్క ప్రవాహం ఇవి ఉన్నాయి. కనుకనే ఆ గ్రంథాన్ని, ఆ శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన దాన్ని మనం ఏమని చెప్పామంటే శివానంద లహరి. వారే చెప్పారు ఆ శివానంద లహరి. ఓపిక ఉన్నంత వరకు ఈ 5 రోజులు మనవి చేసుకుందాం. మొట్టమొదటి శ్లోకానికి వద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. నిజ తపఃఫలభ్యం భక్తేషు ప్రకటిత ఫలభ్యం భవతు మే శివాభ్యం అస్తోక త్రిభువన శివాభ్యం హృది పునర్భవాభ్యం ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం నతిర్యం హరణమ పార్వతీపతయే. ఇంతమంది ఉన్నారు కార్తీక మాసం, ఒక్కసారి హరహర మహదేవ అందాం. హరణమ పార్వతీపతయే, బాలే బాలే బాలే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. శంకరుల వారు ఈ లహరి అనేటువంటి మకుటంతో రెండు గ్రంథాలు ఇచ్చారు మనకు. ఒకటి సౌందర్య లహరి, రెండు శివానంద లహరి. సౌందర్య లహరి అమ్మవారి గురించి చెప్పారు, శివానంద లహరి అయ్యవారి గురించి చెప్పారు. మొట్టమొదటి శ్లోకంలో మాత్రం ఆ సౌందర్య లహరిలోనూ శివానంద లహరిలోను ఈ రెండిటిల్లోనూ ఇద్దరి గురించి కలిపి చెప్పారు. సౌందర్య లహరిలో కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ప్రారంభించారు. అయ్యవారు లేకుండా అమ్మవారు ఉండే అవకాశం లేదయ్యా, అయ్యవారు కూడా అమ్మవారు లేకుండా ఉండే అవకాశం లేదయ్యా అని అక్కడ చెప్పారు సౌందర్య లహరిలు. ఇక్కడ కూడా ఏమని చెబుతున్నారంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. కళాభ్యాం అంటే అర్థం చిత్కళాస్వరూపము కలిగినటువంటి వాళ్ళు. చిత్కళాస్వరూపము అంటే శుభప్రదమైన శరీర లక్షణము కలిగిన వాళ్ళు. శరీరానికి ఓ శాస్త్రం ఉన్నదండి. శిల్పాలు కూడా ఆ శిల్పి ఏదో చేతికొచ్చినట్టుగా చెక్కడు. ఈ కనుబొమల మధ్య నుండి ఈ నాసిక యొక్క కొన భాగమునకు ఎంత దూరము ఉన్నదో అంతే దూరము ఈ కనుబొమల మధ్య నుండి నుదురు ఉండాలి, అంతే దూరము ఈ నాసిక నుండి చుబుకము యొక్క అంత్యములో ఉండాలి. ఈ దీని నుండి ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో అంతకు రెట్టింపు దూరము చెవులకు ఉండాలి. ఇట్లా కొలతలు ఉన్నాయి శిల్పశాస్త్రం. ఆ కొలతలను ఆధారంగా చేసుకుని వాడు ముందు గీసుకుంటాడు దాని మీద, ఆ శిల్పం మీద. గీసుకున్న తరువాతనే ఉలి తీసుకుని సుత్తి తీసుకుని కొట్టడం మొదలు పెడతాడు. ఏ కొలత లేకుండా శిల్పి చెక్కే అవకాశం లేదు. ఆ కొలత ప్రకారం ఖచ్చితంగా ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి మానవుడు లోకంలో ఎక్కడైనా ఉంటే వాడు ఎవరితో సమానమయ్యా అంటే సాక్షాత్తు పరమేశ్వరునితో సమానము. అటువంటి స్త్రీ ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఆ తల్లి ఎవరితో సమానమయ్యా అంటే అమ్మవారితో సమానం. మామూలుగా స్త్రీలే అమ్మవారితో సమానమని చెప్పాం. ఆ శరీర లక్షణాలన్నీ కూడా ఏ కొలత ప్రకారం కానీ వైదిక ప్రకారం కానీ అన్నీ సమానంగా ఉన్నాయి, ఏమాత్రం లోపం లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క స్వరూపం అమ్మవారితో సమానం, అలా ఉన్నటువంటి పురుషుని యొక్క స్వరూపం ఈశ్వరునితో సమానం. వాళ్ళని ఏమంటావంటే చూడాలంకృత అని చెప్పాం, కళాభ్యాం అని చెప్పాం. కళాభ్యాం అన్ని రకాలైనటువంటి సౌష్ఠవ తత్వములు కలిగి శుభప్రదమైన శరీరము కలిగినటువంటి వారు. శుభప్రదమైన శరీరం కలిగి ఉండడం అంటే చైతన్య తత్వము కలిగిన వారు అని అర్థం అండి. ఇప్పుడు మనకు ఒకటి ఆలోచన రావాలి. శుభప్రదమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు అంటే చైతన్యతత్వం కలిగిన వాళ్ళు అన్నాం కదా, మనలో కూడా చైతన్యం ఉన్నదా లేదా అనేది ప్రశ్న. ఖచ్చితంగా చైతన్యం ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ కొద్దిమంది కదిలి ఈ ప్రాంగణానికి వచ్చారు, రావటం చైతన్యమే. ఎక్కడి నుంచో ఈ పసివాడు వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు, ఇది చైతన్యమే. ఈ చైతన్యము మన అందరిలోనూ ఉన్నది కదా, మనంతట మనమే చేస్తున్నామా, మన చేత ఎవరైనా చేయిస్తున్నారా అనేది ప్రశ్న. ఎప్పుడైతే ప్రశ్న వేసుకుంటామో లోపల ఉన్నటువంటి చైతన్యమే మన చేత ఈ పని చేయిస్తోంది అని సమాధానం వస్తుంది. ఎందుకని సమాధానం వస్తుందయ్యా, చైతన్యం ఏంటి, మనంతట మనమే చేశాం, మా అంతట మేమే సమయం చూసుకుని 6:30కి పురాణం ఉందని బోర్డు పెట్టారు కదా, పెడదామనే ఉద్దేశంతో వచ్చాం తప్ప మమ్మల్ని ఎవరు పంపాలి, మా అంతట మేము వచ్చాం అని అనుకుంటామా మనం? మరణించిన వాడికి కూడా అవయవాలన్నీ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? మరి ఆయన కదలగలుగుతున్నాడా, మాట్లాడగలుగుతున్నాడా, చూడగలుగుతున్నాడా? అవయవాలన్నీ ఉన్నాయి కదా, శరీరం అట్లాగే ఉన్నదే, మరి అతను ఎందుకు కదలలేకపోతున్నాడు? అతనికి మనకు ఒక తేడా ఉన్నది. ఏమిటా తేడా అంటే చైతన్య వస్తువు. మన లోపల చైతన్య వస్తువు ఉన్నది, ఆ శరీరం లోపల చైతన్య వస్తువు లేదు. ఆ కారణం చేత అది కదలటం లేదు, మనం కదులుతున్నాం. కనుక చైతన్య రూపుడు అయినటువంటి వాడు ఈ లోపల ఉన్నాడా లేడా అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. కళాభ్యాం అంటే చైతన్య వస్తువు అని చెప్పుకున్నాం. శుభప్రదమైన అంటే చైతన్యము కలిగిన, మంగళకరమైన చైతన్యము కలిగిన, ఆ చైతన్యంతో కూడుకున్నటువంటి దివ్యమైన తత్వము కలిగిన, శరీరములు కలిగినటువంటి ఓ పార్వతీ పరమేశ్వరులు మీకు నేను నతిరియం నమస్కరిస్తున్నాను అని చెబుతున్నాడు. ఆ చైతన్యము యొక్క రూపమే ఈ లోపలున్నది. కనుక మనం ఎవరికి నమస్కారం చేస్తున్నాం? ఇప్పుడు మనలోనే ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాం. తన్మే మన శివ సంకల్పమస్తు. వాడు ఎక్కడున్నాడండి? ఈ లోపలే ఉన్నాడు. నీ మనస్సులో ఆత్మస్వరూపుడై అంతర్లీనమై లోపలే ఉంటాడు. మనము లోచూపు గనక కలిగి ఉన్నట్లయితే వాడు కనబడతాడు. మన చూపు ఎప్పుడు బయటకే ఉంటుంది కనుక వాడు కనబడే అవకాశం లేదు. అందుకనే పెద్దలు ఏం చెప్పారయ్యా, కన్ను తెరిస్తే కనబడేది ప్రకృతి, కన్ను మూస్తే కనబడేది పరాత్పరుని ఆకృతి అన్నారు. అందుకనే ధ్యానం చేసినా, యోగం చేసినా, ఏది చేసినా వాళ్ళు కళ్ళు తెరుచుకుని చేయరు కదండి, కళ్ళు మూసుకునే చేస్తారు. ఎందుకోసం కళ్ళు మూసుకోవడం? ధ్యానము అంటే అర్థమేమిటి? ధీ అంటే బుద్ధి, యానము అంటే ప్రయాణము. ఆ బుద్ధిని ఆత్మవైపుకు ప్రయాణము చేయించుటయే ధ్యానం. ఆ బుద్ధి ఇంద్రియముల వైపుకు వస్తే ఏమవుతుంది? ప్రకృతి అవుతుంది. అదే బుద్ధి ఆత్మవైపుకు తిరిగితే ధ్యానము అంతే. కనుక ఆ విధమైనటువంటి కన్ను మూత వల్ల లోపల ఉన్నవాడిని చూస్తాం, కన్ను తెరుచుకోవడం వల్ల బయట ఉన్నదంతా కనబడుతుంది. అందువల్ల కళాభ్యాం చైతన్య వస్తువై లోపల ఉన్నటువంటి ఓ ఆది దంపతులైనటువంటి మీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అని శంకర భగవత్పాదుల వారు అంతటితో ఆగల చూడాలంకృత శశికళాభ్యాం. అమ్మవారు కూడా చంద్రుణ్ణి ధరించింది, అయ్యవారు చంద్రుణ్ణి ధరించారండి. చాలా గొప్ప విశేషం. ఆ చంద్రుణ్ణి తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటి విషయం రేపు వస్తుంది మనకు, చెప్పుకుందాం. ఆ చంద్రుణ్ణి పెట్టుకోవడం అందున అర్ధవంక, పరిపూర్ణమైన చంద్రుడు కాదు. ఆ అర్ధవంకను పెట్టుకుని ఆయన ఆనందపడుతున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఆ అమ్మవారు కూడా చంద్రుణ్ణి ధరించింది. ఆవిడెందుకు ధరించింది? ఆ చంద్రుణ్ణి ధరించి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్నారు. కాంతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రకాశమానమైనది, రెండవది ఆనందాన్ని కలిగించేది. అర్థమవుతోందా అండి? సూర్యుని వల్ల మనకు కాంతి కలుగుతుంది, చంద్రుని వల్ల కూడా కాంతి ఉన్నది. కానీ మనకు బాగా ఆనందాన్ని ఇచ్చే కాంతి ఏది? చంద్రకాంతి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. సూర్యకాంతి మనకు కావాలి, కానీ అంతగా దాన్ని భరించలేము. చంద్రుడు ఉన్నాడే, వాణ్ణి చూస్తేనే మనకు ఆనందం. మనకే కాదు, 90 ఏళ్ళు దాటిపోయిన ముసలివారు కూడా పౌర్ణమి నాడు వచ్చింది అంటే పరమానందపడి అరుగు మీద కూర్చుని ఆ చంద్రుణ్ణి చూస్తూ ఉంటారు. ఆ చంద్ర కళలను చూచి ఆనందపడుతూ ఉంటారు. కనుక ఆనందాన్ని ఇచ్చేటువంటిది చంద్రకాంతి, కర్తవ్యాన్ని తెలియజేసేటువంటిది సూర్యకాంతి. ఎవరికైనా కావలసింది ఆనందమే కదా. రెండవది ఆ పరమేశ్వరుని యొక్క రూపమే ఆనంద స్వరూపం. ఆనందము యొక్క రూపమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని వద్ద దుఃఖం ఉండే అవకాశం లేదు. దుఃఖం కూడా ఆయన వద్దకు వెడితే ఏమవుతుంది? సుఖంగా మారుతుంది. అందువల్లనే ఆయన శివ అన్నాం. శుభప్రదం, మంగళప్రదం. అమంగళం కూడా అక్కడికి వెడితే అమ్మవారైనా అంతే. అందుకనే పోతగారు అమ్మవారిని గురించి ఏమన్నాడు పోతన గారు? సర్వమంగళ అని ప్రయోగం చేశాడు. అంతే కదండి, తా మంగళ సూత్రమును ఎంత మది నమ్మినదో సర్వమంగళ. ఆవిడ దగ్గర చేరినటువంటి అమంగళం అంతా కూడా మంగళప్రదం అవుతుంది. అందువల్ల ఆ తల్లి దివ్యమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. కనుకనే అమ్మవారు, అయ్యవారు ఇద్దరూ కూడా చంద్రుణ్ణి ధరించారండి. అంత దివ్యమైన కాంతితో ఆనందము, ఆనందకరమైనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి కాంతితో ప్రకాశించేటువంటి ఓ దంపతులారా, మీకు నేను నమస్కరిస్తున్నా. పైగా ఉత్త దంపతులు కాదు, ఆది దంపతులు వాళ్ళు. ఏమండి, దంపతులు అనే పదాన్ని విడదీసి సంధి చెయ్యగలమా మనం? చెప్పండి, ఎవ్వరం చెయ్యలేము. తెలుగులో అనేక పదాలని విడదీయచ్చు, సంధి చేయవచ్చు, కానీ దంపతులు అనే పదాన్ని విడదీయడానికి, సంధి చేయడానికి కుదరని పదం. ఆ పదమే విడదీయరాని బంధం కలిగి ఉంటే ఇవాళ రోజున కనీసం ఆ దాంపత్య బంధాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రవర్తింపబడుతున్నది కలిప్రభావం చేత లోకంలో. అలా జరగకుండా చూడవయ్యా అని ఈ కార్తీక మాసంలో, ఈ మంచి సమయంలో, ఈ ప్రదోష కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి మనమంతా ప్రార్థిద్దాం లోకం కోసం. శశికళాభ్యాం, చైతన్య స్వరూపులైనటువంటి వాళ్ళు, ఆ చంద్రకాంతిని కలిగినటువంటి వాళ్ళు. అంతేనా, నిజతపఫలాభ్యాం. వీళ్ళిద్దరూ దంపతులు ఎట్లా అయ్యారయ్యా? ఎవరు సంబంధం చూశారు? ఆ తెలుగు మ్యాట్రిమోని వాళ్ళు చూశారా, లేకపోతే ఎవరు చూశారు ఈ సంబంధాన్ని? ఏ విధంగా వాళ్లకు సంబంధం ఏర్పడింది అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఒకరికి ఒకరు చూసుకున్నారటండి సంబంధం. ఈ సంబంధం ఎటువంటిదయ్యా? ఏ కాలేజీలోనో ఎక్కడో చూసి ప్రేమించుకున్నది కాదు. నిజ తపః ఫలాభ్యాం, అమ్మవారిని భార్యగా పొందడానికి అయ్యవారు తపస్సు చేశాడు, అయ్యవారిని భార్యగా పొందడానికి అమ్మవారు తపస్సు చేసింది. ఆ అమ్మవారు తపస్సు చేయడానికి వెడితే ఆయన యోగ నిష్టలో కూర్చున్నాడు. మీకందరికీ తెలిసినటువంటి పురాణమే, ఆ సతీదేవి ఎప్పుడైతే తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నదో, ఆ తరువాత హిమాలయ పర్వతాల మీద కూర్చుని ధ్యాననిష్ఠుడై ఉన్నాడు పరమేశ్వరుడు. కుమారస్వామి జన్మించాలి గనక ఆయనకు పెళ్లి చేయడం కోసం ప్రయత్నం చేశారు దేవతలంతా. ఈ దేవతల ప్రయత్నంతోనే నారదుణ్ణి పంపించారు. ఆ నారదుడు ఏం చేశాడు, సప్త ఋషులకు చెప్పి మీరు ఎలాగైనా వెళ్ళి ఆ ఉన్నటువంటి హిమవంతుణ్ణి ఒప్పించండి అయ్యా. ఒప్పించడానికి మార్గం కావాలి కదా, ఆ మార్గాన్ని నేను చూస్తానన్నాడు. హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు నారదుడు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఆనాటి ధర్మం. ఇప్పుడు బాయి చెప్పు అంటున్నారు కానీ నమస్కారం చేయమని ఎవరు అంటల్లా. అంకుల్ పెడుతున్నాడు బాయి చెప్పు, బాయి చెప్పేటప్పుడు వాడు ఎట్లా ఊపుతాడు చెయ్యి చెప్పండి, ఇట్లా ఊపుతాడు. దీని అర్థం ఏమిటంటే ఇంకా మా ఇంటికి నీవు రావద్దు అని అర్థం. అడ్డంగా ఊపుతాడు వాడు ఏమండోయ్, అందుకనే బాయి చెప్పు అంటున్నారు. ఇంటికి వచ్చిన పెద్దలకు పాదాలకు నమస్కరించాలి. నారదుడు వచ్చాడు, హిమవంతుని ఇంటికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి నారదునకు నమస్కారం చేయమని చెప్పాడు. పసిపిల్ల చిన్నపిల్ల అయిన పార్వతీదేవి వచ్చి నమస్కారం చేసింది. క్షిప్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు ఈ పెద్ద మనిషి. ఈయనేమో ఘోటక బ్రహ్మచారి, అందునా సన్యాసి, కాషాయాంబరధారి. ఈయన దీవించాడు ఏమని, క్షిప్రమేవా, శీఘ్రమేవా అని కూడా అనలా. శీఘ్రము అంటేనే తొందర, క్షిప్రము అంటే దానికన్నా తొందర. అందుకని ఆయన ఏమన్నాడు, క్షిప్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. హిమవంతుడు అడిగాడు నారద మహర్షే, మేమెక్కడా చూడటం లేదయ్యా, అసలు ఆలోచనే లేదు. మరి మహానుభావుడవు నీ నోటి వెంట నుంచి ఆ మాట వచ్చిందేమిటయ్యా అంటే, కళ్యాణ ఘడియ వచ్చిందయ్యా అందుకే నా నోటి వెంట వచ్చింది, లేకపోతే వస్తుందా అని మెదలకుండా వెళ్ళిపోయాడు నారదుడు. ఓ పుల్ల వేశాడు అంతే, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సప్త ఋషులు వచ్చారు. ఆయన చేత, ఆ పార్వతీదేవి చేత పరమేశ్వరునికి సేవ చేయించవయ్యా, ఆ పరమేశ్వరుడు ఈమెను వివాహం చేసుకుంటే దేవతల కోరిక తీరుతుందయ్యా, నీవు దేవతలలో ఒకడవు కదా, మా మాట వినవయ్యా అని సప్త ఋషులు పాపం బ్రతిమిలాడి చెప్పారు. చిట్ట చివరికి ఒప్పుకున్నాడు. పార్వతీదేవి పరమేశ్వరునకు సేవలు చేయడానికి ఆ హిమాలయ పర్వతాల దగ్గరకే, అక్కడే ఇల్లు కనుక వెళ్ళింది, సేవ చేస్తోంది. కానీ ఆయన కన్ను తెరిస్తే ఏం చేస్తాడో అనే భయం చేత ఆయన లేని సమయంలో అక్కడ అన్నీ ఏర్పాట్లు చేసి పక్కకు తప్పుకుంటోంది. ఏ రోజు ఆ రోజు ఒక రోజున పరమ అర్థమవుతోంది కదండి, ఒక రోజున అధాటున ఉన్నట్టుగా చూసేట పరమేశ్వరుడు ఆవిడ్ని. ఎవరండి ఆవిడ, లోకమాత, సౌందర్యలహరి. ఆనాడు అగ్నికి ఆహుతి అయినటువంటి సతీదేవియే హిమవంతుని ఇంట పుత్రికగా పుట్టింది. వాళ్ళు ఆది దంపతులు కదా, విడిపోయే అవకాశం లేదు. మళ్ళీ ఆ పరమేశ్వరుని కొరకే ఆవిడ ఆవిర్భవించింది. ఆ కారణం చేత చూచాడు. చూచిన వెంటనే ఆయన మనస్సు చలించింది. నా మనస్సు ఎందుకు చలించిందా అనే ఆలోచనతో, ఇక్కడే ఎక్కడైనా మన్మధుడు ఉన్నాడేమో అనే ఆలోచనతో చూశాడు. కనపడనే కనపడ్డాడు ఆ మన్మధుడు. ఈయన మూడవ కన్ను తెరవనే తెరిచాడు, వాడు భస్మమైపోయాడండి. అసలు పరమేశ్వరుణ్ణే మనం ఎందుకు ఆరాధించాలంటే, పరమేశ్వరుడు ఇద్దరిని జయించాడండి, మనకు ఆ రెండు కావాలి. ఏమిటా రెండు అంటే, ఒకటి కామము, రెండవది మరణము. కామమును మరణమును కూడా జయించిన భగవంతుడు ఒక్క ఈశ్వరుడు ఒక్కడే. మన్మధుణ్ణి సంహరించి కామాన్ని జయించాడు. మార్కండేయుని రక్షించే సమయంలో యమధర్మరాజును నిర్జించి మరణాన్ని జయించాడు. కనుకనే మృత్యుంజయుడు అయ్యాడు ఆయన. ఏమండి, కేవలం మృత్యుంజయుడేనా? ఆయనకు మృత్యుంజయ అనే బిరుదు వచ్చిందని వాళ్ళ ఆవిడతో చెప్పాట వెళ్ళి, ఆ పార్వతీదేవితో. ఎందుకు వచ్చింది అని అడిగిందిట, ఎంత అమాయకుడో చూడండి ఆ పరమేశ్వరుడు. ఎందుకు వచ్చింది అని అడిగితే, ఎందుకేమిటి, యమధర్మరాజును ఒక్క తన్ను దన్నాను, వాడు ప్రాణాలు పోయి అక్కడ పడ్డాడు, కనుక మృత్యుంజయుణ్ణి అయ్యాను అన్నాడు. ఏ కాలుతో తన్నారు అని అడిగింది ఆవిడ. వాణ్ణి తనడానికి కుడికాలు కావాలేమిటి, ఎడమకాలతోనే తన్నాను అన్నట. వెంటనే అమ్మవారు అన్నదట, ఏతత్ మామకీనతు అన్నది ఆవిడ. ఆ కాలు నాది కదా, మీకెట్లా వస్తుందా బిరుదు అని అడిగిందండి. బిక్కమోహం వేశాడు పాపం ఆ పరమేశ్వరుడు. అందుకే భోళాశంకర భక్తవశంకర అఘ నాశంకర, ఎంతటి అమాయకుడండి ఆయన. ఈ రెండింటినీ జయించాడు, కామాన్ని జయించాడు మన్మధుణ్ణి బూడిద చేసి, యమధర్మరాజును పడగొట్టి మరణాన్ని జయించాడు. ఈ రెండింటినీ మనం జయించగలగాలి. మనం జయించడం అంటే అర్థం మోక్షాన్ని పొందటమే. ఆ మోక్షాన్ని పొందాలి అంటే ఆ రెండింటినీ జయించిన వాడెవ్వడో వాడి దగ్గరకు వెళ్ళాలి. మనం బియ్యం కావాలి అంటే ఎవరి దగ్గరికి పెడతామండి? బియ్యం ఉన్నవాళ్ళ దగ్గర బియ్యం కొట్టుకు పెడతాం. బట్టలు కావాలి అంటే వస్త్రాల దుకాణం దగ్గరికి పెడతాం. వెచ్చాలు కావాలి అంటే వెచ్చాలమ్మే వాడి దగ్గరికి పెడతాం. అంతే తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అడగం కదా. అలాగే మోక్షం కావాలి అంటే ఈ రెండు జయించాలి. ఈ రెండింటినీ జయించిన పరమాత్మ ఎవడయ్యా అంటే పరమేశ్వర ఏకోహం ఘి, వాణ్ణి ఆశ్రయించు. ఆ రెండింటినీ జయిస్తాం మనం. కనుక ఆ అమ్మవారు సేవ చేస్తుంది, చూశాడు మన్మధుణ్ణి బూడిద చేశాడు, అంతా అయిపోయిందా, నా కొరకు ప్రయత్నం చేసి మన్మధుడు కూడా బూడిదైపోయాడు, ఎలాగైనా సరే నేను ఈ పరమేశ్వరుణ్ణే భర్తగా పొందాలి అనే పట్టుదల పెరిగింది అమ్మవారిలో. ఎప్పుడైతే పెరిగిందో, పరమేశ్వరుడు దేనివల్ల లభిస్తాడు, చిట్ట చివరికి తపస్సు వల్ల లభిస్తాడు అన్న సంగతి తెలిసింది. తపస్సు తురీయమైంది కదా, ఆ తపస్సు చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడింది. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, మేనకాదేవి ఆ హిమవంతుని భార్య, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. వెంటనే ఆవిడన్నది, ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకూన, నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ, ఈ పటు సాహసిక్యముల్ తక్కు, శిరీష పుష్పమవధాన పరత్వమునన్ మధువ్రతం వెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. హరవిలాసం అనే గ్రంథంలో శ్రీనాథుడు రాసిన పద్యం అండి ఇది, చాలా గొప్ప పద్యం. ఎక్కడ లేర వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకూన, నువ్వు కావాలి అనుకుంటే నీకు భర్తలు ఎంతమంది లేరమ్మా, బోల్డ్ అంతమంది ఉన్నారు భర్తలు, లైన్లో నిలబడతారు. మనం కూడా అంటూ ఉంటాం కదండి, మా అమ్మాయి ఏం సామాన్యం అనుకున్నారా, మేము చేయడానికి సిద్ధపడాలే కానీ లైన్లో నిలబడతారు, ఏం వేరే పనులు లేవు వాళ్ళకి. మన పిల్ల మీద ఉండే ప్రేమ అటువంటిది. ఇప్పుడు నిజంగా అటువంటి రోజులే వచ్చినాయి, లైన్లో నిలబడే రోజులే వచ్చినాయి, నిలబడినా కాని రోజులు వచ్చినాయి. ఆ మేనకాదేవి కూడా అదే చెబుతోంది, ఏమమ్మా సమీప్సిత దాతలు ముద్దుకూన, నీవు కావాలి అనుకుంటే ఎంతమంది లేరమ్మా, బోల్డ్ అంతమంది ఉన్నారు దేవతల్లో, ఆ శివుడెందుకమ్మా నీకు, నా మాట విను, నీవెక్కడ ఘోరవీర తపమెక్కడ, శిరీష పుష్పమవధాన పరత్వమునన్, నీ శరీరం ఎటువంటిది అంటే శిరీష కుసుమము వంటిది. శిరీష కుసుమము అంటే దిరిశన పువ్వు. దిరిశన పువ్వుని చూచారా మీరు ఎప్పుడైనా? చూశారండి, కానీ అదే దిరిశన పువ్వు అని తెలియదు. దిరిశన పువ్వుని చూసాం మనం, రోడ్ల పక్కన ఉంటాయి చెట్లు, చాలా పెద్దవి, పెద్ద పెద్దవి, రోడ్డు మీద వెళ్ళే పాంధులకు నీడనిచ్చేటువంటి చెట్లు. ఆ పువ్వు ఎట్లా ఉంటుందంటే కాడ పొడవుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది. పువ్వు మాత్రం వెంట్రుకలు ఎలా ఉంటాయో అంతకన్నా సన్నగా ఉంటాయి వాటి రేకులు. ఇప్పటికి మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఆ రేకులు ముందు క్రింద భాగంలో తెల్లగా, పై భాగంలో గులాబీ రంగు, ఆ పై భాగంలో ఆకుపచ్చ రంగు, ఇట్లా మూడు రంగులు, రెండు రంగులు కలిగి ఈ కేశముల కన్నా సన్నగా ఉండేటువంటి రేకులు ఉంటాయి వాటికి. చూశారా అండి, పుష్పజాతులన్నిటిలోకి గొప్పదైన మృదువైన పుష్పం అదొక్కటే. అందుకనే శిరీష కుసుమ సుకుమార పేశలము అని అంటారు పెద్దవాళ్ళు, మృదుత్వాన్ని వర్ణించడం కోసం. దాన్నే దిరిశన పువ్వునే శిరీష కుసుమము అని అంటారు. ఆడపిల్లలకు కూడా తల్లులు తండ్రులు శిరీష అనే పేరు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పిల్ల అంత మృదువుగా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. పాపం ఆవిడ తర్వాత ఎట్లా అన్నా తయారివ్వనివ్వండి, అది వేరే విషయం. అయితే నీవు ఆ శిరీష కుసుమము ఎంత మృదువైనదో అంత మృదువైన దానవు. శరీరకార్ష్యకారిణ తపస, తపస్సు ఉన్నదే శరీరాన్ని కృషింపజేస్తుందమ్మా. నువ్వెందుకు వెళ్ళి తపస్సు చేయడం, నా మాట విను వద్దు అని చెప్పింది వాళ్ళమ్మ. ఎన్ని చెప్పినా వినకుండా వెళ్ళింది ఈ పార్వతీదేవి. ఎంత ఘోరమైన తపస్సు చేసిందండి, ఆ ముక్కంటి దొర కోసం మెడ నిండా రుద్రాక్షలు, నాగాభరణములు, దిగంబరహ, శ్మశానవాసి, ఇన్ని రకాలైనటువంటి బిరుదులు కలిగినటువంటి ఆ పరమపురుషుడైనటువంటి అతన్ని తనకు భర్తగా చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేసింది ఆవిడ. సీతాభ్యాం యత్ కశ్చన జలం కంఠావరోధంతుతే, చల్లని చలికాలంలో పుక్కిట బంటి వరకు, మెడ వరకు నీళ్లల్లో దిగబడి ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిందట. ఏ కాలంలో? చల్లటి చలికాలంలో. ఈ కార్తీక మాసం చలి, వణికిపోతూ ఉంటాం ఇంకా కొద్ది కాలం అయితే. అయినా సరే ఆ చల్లటి నీళ్లల్లో తపస్సు చేయడానికి నిలబడింది. ఎవరి గురించి? పరమేశ్వరుని గురించి. ఏమండి, మండు టెండలో ఐదు అగ్నిహోత్రాలు చుట్టూ ఉంచుకుని మధ్యలో నిలబడి అర్కమండలంబాలోకించుచు సూర్యమండలాన్ని చూస్తూ తపస్సు చేసిందటండి. చుట్టూ ఐదు అగ్నిహోత్రాలు, పైన సూర్యుని ఎండ, పైగా సూర్యుణ్ణి చూస్తూ ఉండడం, అలా తపస్సు చేసింది. ఇంత ఘోరమైన తపస్సు చేసింది ఎవరి కోసం అయ్యా అంటే అయ్యవారి కోసం. ఆవిడ ఆయన కోసం తపస్సు చేసింది అంటే మనకు అంతా బాగానే ఉంది, కానీ ఆయన కూడా ఆవిడ కోసమే తపస్సు చేసేటండి. ఇంతకాలము అక్కడ సతీదేవి తన శరీరాన్ని తనకు తాను అగ్నికి ఆహుతి చేసుకుంటే ఇంకా ఎక్కడా చోటు లేదా అండి ధ్యానం చేయడానికి? ఎక్కడికి వచ్చి చేశాడినా? ఆ హిమాలయ పర్వతాల దగ్గరకే వచ్చాడు. ఎందుకోసం? ఆవిడ కొరకే వచ్చాడు. ఆవిడ నిజంగా తన యందు అనురాగయ్య ఉన్నదా లేదా అని పరీక్ష చేసి మరి తాను ఆవిడ్ని పొందటం, ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళి ఆవిడ్ని పరీక్ష చేయబోతే ఇంకొకసారి శివనింద చేశావో, నీకు అర్ధచంద్ర ప్రయోగం చేయవలసి ఉంటుంది అని అమ్మవారు చెప్పింది. ఎవరికి? సాక్షాత్తు శివునికి. అర్ధచంద్ర ప్రయోగం అంటే మెడబట్టి గెంటుట అని అర్థం. శివుణ్ణి ఎన్ని రకాలుగా నిందించాడో తెలీదు ఆయన. నిందించిన వాడెవరయ్యా అంటే శివుడే. తనను తానే నిందించుకున్నాడు. ఎవరైనా నిందిస్తే బాగుండదు కదండి. కనుక ఆ విధంగా తనను ఏ విధంగా ఆవిడ కోరుకుంటోంది అనే దాని గురించి కూడా తెలుసుకోవడానికి తపస్సు చేసి ఆమెను భార్యగా పొందాడు. ఆవిడ తపస్సు చేసి ఆయనను భార్య భర్తగా పొందింది. వీళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడూ పెళ్ళి చేసుకుంటూ ఉన్నవాళ్ళే. ఎందుకంటే నిత్య కళ్యాణం కదండి వాళ్ళది. అవునా కాదా చెప్పండి. ప్రతి మాస శివరాత్రికి శ్రీశైలంలో కళ్యాణం జరుగుతుంది. శ్రీశైలంలో అంతేకాదు సోమనాథంలో కళ్యాణం జరుగుతుంది. నేను ఈ రెండు చోట్ల చూశా. సోమనాథంలో కూడా మాస శివరాత్రి నాడు ఖచ్చితంగా కళ్యాణం, ప్రతి మాస శివరాత్రికి. ఎందుకు చేస్తున్నారయ్యా? లోక కళ్యాణం కోసం అంతే. భగవంతుని కళ్యాణం గనక రోజు చేస్తాం. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం జరుగుతోందా లేదా చెప్పండి. నిత్య కళ్యాణ వైభవమూర్తి. ఏమండి, నా పెళ్ళి శ్రావణ మాసంలో జరిగింది, వర్షాలు బాగా పడినాయి, బంధువులెవరూ రాలేదు, అందుకనే మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నాను, మీరంతా రావాల్సింది అని నేను శుభలేఖలు కొట్టించి పంచిపెట్టాననుకోండి, మీరంతా ఏమనుకుంటారు? వీడికి ఏదో పిచ్చి పట్టింది, మతి భ్రమిసింది, మళ్ళీ పెళ్ళేమిటి అనుకుంటారు. ఒక్కళ్ళు రారు. అదే భగవంతుని కళ్యాణము అని చెప్పండి. రోజూ చేసినా వస్తాం మనం. ఆ కళ్యాణ అక్షతలు శిరస్సున వేసుకుంటే పాపాలన్నీ పోయినాయి అని ఆనందపడతాం. ఆ అక్షతల కోసం వెంపరలాడి వెళ్ళి ఆ పురోహితుణ్ణి అడిగి నాలుగు అక్షతలు తీసుకుంటాం. ఈ ప్రయత్నం అంతా దేనికోసం చేస్తున్నామండి? మంచి కోసమే చేస్తున్నాం. చెడు కోసం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు లోకంలో. అందరూ పాపిష్టి వాళ్లే అంటం పొరపాటు. ఎంతమంది లేరండి? నాకు తెలిసినంతవరకు ఒక 10% ఉన్నారేమో దేవాలయానికి వెళ్లకుండా ఉండేటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఇష్టం చేతనో, కష్టం చేతనో, భక్తి చేతనో, భయం చేతనో దేవాలయానికి ఖచ్చితంగా వెళుతున్నారు. ఇష్టపడి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, కష్టాలు వస్తే మొక్కుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు వెళ్తారు, లేదా భగవంతుడేమైనా చేస్తాడేమో అని భయంతో వెళ్ళేవాడు వెళ్తాడు, పరమ భక్తితో వెళ్ళేవాడు వెళ్తాడు, అందరూ వెళ్తారు. ఎక్కడో ఉంటారు 110 మంది అసలు వెళ్లకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా భగవంతునికి దగ్గర వాళ్లే తప్ప దూరం వాళ్ళేం కాదు. కనుక దివ్యాత్మస్వరూపులారా, ఇద్దరూ పరస్పరం నిజ తపఃఫలాభ్యాం ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని ఒకరిని ఒకరు పొంది ఆది దంపతులై అనాది దంపతులై లోకానికి కళ్యాణాన్ని కలిగిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళు విడిపోయే అవకాశం ఉన్నదా అండి? కాళిదాసు గారు ఏం చెప్పాడు? వాగర్ధావివ సంపృక్త వాక్కు దాని అర్థం, ఒక మాట దాని అర్థం. ఈ మాటకు ప్రక్కనే అర్థం ఎట్లా అయితే అనుసరించి ఉంటుందో, అర్థం లేకుండా ఉంటుందా ఏదైనా మాట? మంచి అర్థం కావచ్చు లేదా చెడు అర్థం కావచ్చు, అర్థం లేకుండా ఏ మాట ఉండదు. కాకపోతే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏమిటిరా అర్థం లేకుండా మాట్లాడతావు అని అంటూ ఉంటారు. చాలా పొరపాటు. అర్థం లేకుండా అసలు పదమే ఉండదు. పదము కాదు, ఒక అక్షరం కూడా ఉండదు అర్థం లేకుండా. అర్థం కలిగే ఉంటుంది. ఆ అర్థము ఆ పదమును అంటిపెట్టుకుని ఎలా ఉంటుందో అలాగే పరమేశ్వరుణ్ణి అంటిపెట్టుకుని ఉండేది ఏదయ్యా అంటే అమ్మవారు. వాక్ అర్ధ ఇవ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. లోకానికి అంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి మీకు నమస్కరిస్తున్నా అన్నాడు. వాళ్ళు లోకానికి అంతటికీ తల్లిదండ్రులయ్యారండి. అంతేనా, ఇంకో మాట చెప్పారు. ఇప్పటికి ఏం చెప్పాము? చైతన్య రూపం కలిగినటువంటి వాళ్ళు, చల్లని ఆనందకరమైనటువంటి చంద్రవంకెను కలిగినటువంటి వారు, ఒకరి కొరకు ఒకరు తపస్సు చేసి ఒకరిని ఒకరు పొంది భార్యాభర్తలై ఆది దంపతులైనటువంటి వారు. మూడు విషయాలు కదండి చెప్పింది, ఇక నాలుగోది చెబుతున్నాడు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, ఏ భక్తుడైతే ప్రార్థన చేస్తాడో ఆ భక్తుడికి ఫలితము ఇవ్వకుండా ఉండే అవకాశం లేదండి. అటు అమ్మవారు కానీ ఇటు అయ్యవారు కానీ ఎవరు ప్రార్థించినా సరే, చిట్ట చివరికి ఒక రాక్షసుడు నీ నెత్తిన చెయ్యి పెడతాను, నా నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే వాడు మరణించాలయ్యా, కాలి బూడిదైపోవాలి, ఆ వరం నాకు ఇవ్వవయ్యా, ఇచ్చేశాను పో అన్నాడు ఈ అమాయకుడు. ఎప్పుడు ఆ మాట అన్నాడో, వెంటనే ఇటు రావయ్యా, నేను టెస్ట్ చేసి చూస్తా నువ్వు ఇచ్చింది జరుగుతుందో లేదో, నీ నెత్తి మీదే చేయి పెడతా అన్నాడు. వాడు భయపడి పారిపోయాడు పరమేశ్వరు. అవునా కాదా అండి? ఒక రాక్షసుడు తపస్సు చేసి నీవే వచ్చి నా ఉదరంలో కూర్చోవయ్యా అన్నాడు గజముఖాసురుడు. వెళ్ళి వాడి పొట్టలో కూర్చున్నాడు. ఆ రావణాసురుడు జడాకడాఖ సంభ్రమద్భ్రమం నిలింప విద్యరి విలోక విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా ప్రార్థించాడు రావణ బ్రహ్మ. ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. ఏది అడిగినా ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే. విష్ణుమూర్తి జోలికి వెళ్ళామనుకోండి, వాడు పరీక్ష చేసి పరీక్ష చేసి పరీక్ష చేసి చిట్ట చివరికి మన దగ్గర ఏమీ లేకుండా చేసి అప్పుడు మనల్ని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. రామదాసు గతి ఏమైంది? త్యాగరాజస్వామి గతి ఏమిటి? మనకు కనబడుతున్నారా లేదా? కానీ పరమశివుడు అట్లా కాదు. భోళాశంకర ఉబ్బులింగడు అని పేరు. అంతేకాదండి, వాళ్ళ ఆవిడతో కలిపి ఆయన్ని గనక తలుచుకుంటే ఆయనకు చాలా ఇష్టంట. అందుకనే సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. ఈ నామం ఉన్నదే అనర్ఘమైన రత్నం అండి. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెడుతున్నా, ప్రయాణం చేస్తున్నా, నోటితో ఏ పని చెయ్యం కనుక చేతులు పని చేస్తున్నా, ఓ పక్కన ఏదన్నా రాస్తున్నా, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ వదిలిపెట్టకుండా ఈ నామం చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. దివ్యమైన ఫలితాన్ని వేరే మంత్రోపదేశం అక్కర్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. మీ జీవితాన్ని కేవలం ఆ నామము అనంతమైన స్థితికి తీసుకువెడుతుంది. అందులో ఏమాత్రం సంశయం లేదు. నాస్తి సంశయ, నాస్తి సంశయ, నాస్తి సంశయ. అంత దివ్యమైన మంత్రం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటే అంబతో కూడుకుని ఉన్న ఓ పరమేశ్వర. ఎప్పుడైతే ఆ మాట అన్నామో, ఆది దంపతులు ఇద్దరూ అక్కడ కూర్చుని ఉండి చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదిస్తారు. అంతకన్నా ఇంకేం కావాలండి మనకు? అందుకనే ప్రకటిత ఫలాభ్యాం, ఏది కావాలంటే అటువంటి ఫలితాన్ని ప్రకటించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఎవరికి? భక్తేషు, తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఆ పరమేశ్వరుడు ఎంత మౌఢ్యం అంటే ఆ భక్తుని పట్ల అంత ప్రేమ అండి. ఇద్దరు అన్నదమ్ములు ఒక అరణ్యం మధ్యలో నిలబడి ఆ అరణ్యంలో వచ్చి పోయే వాళ్ళ తలలు పగలగొట్టి దోచుకుంటున్నారు. ఇద్దరూ అన్నదమ్ములే, ఒకే ఇంటి పిల్లలు, తలలు పగలగొట్టి దోచుకుంటున్నారు. ఈ దోచుకున్న ద్రవ్యం అంతా ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు? కోట్లు గడించి ఇళ్ళు కట్టుకోలా, మిద్దెలు కట్టుకోలా? ఈ ద్రవ్యమంతా తీసుకొచ్చి కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చి బీదవాళ్లకు అన్నదానం చేస్తున్నారు. సంతర్పణ వేరు, దానం వేరు. సంతర్పణ అంటే ఏదైనా శుభకార్యం జరిగితే ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేది సంతర్పణ. అన్నదానము అని ఎప్పుడంటాం మనం? అదిగో హరిప్రసాద్ గారు చేస్తున్నారే, నేను చూశా కిందసారి వచ్చినప్పుడు. భగవంతుడే చేయిస్తున్నాడు అనుకోండి, కానీ భగవంతుడు చేయించడానికి ఆయన్ని ఎంచుకున్నాడే, అది అదృష్టం. అంతే కదండి. ఆ హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్లకు, మరి వాళ్ళని చూడడానికి వచ్చేటువంటి అటెండెంట్స్ వాళ్లకు, మరి భోజనానికి ఇబ్బంది కాకుండా చక్కగా అక్కడ భోజనం ఏర్పాటు ఉంది. హాస్పిటల్లో వెళ్ళి చూసి నేను ఐదుగురికి వడ్డన చేసి వచ్చా. కనీసం ఈ మాత్రమైన పుణ్యం దక్కుతుంది మనకు. ఎందుకంటే కర్త కారయితా జైవ ప్రేరకస్య అనుమోదక అని చెప్పారు కదా పెద్దలు. ఆ పుణ్యంలో కొంచెమైనా ఒక లేశ మాత్రం అణుమాత్రం పంచుకుందామని. అంత దివ్యమైన పని. కనుక ఈ అన్నదమ్ములిద్దరూ ఏం చేస్తున్నారయ్యా, అన్నదానం చేస్తున్నారు. లేని వాళ్ళందరినీ పిలుచుకొచ్చి పెడుతున్నారు. ఎట్లా? నవకాయ పిండి వంటలతో పెడుతున్నారు. పెరుగు పొట్లాలో పులిహోర పొట్లాలో పంచిపెట్టడల్లా. ఎట్లా? వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు, వంటలు చేయిస్తున్నారు. ద్రవ్యమంతా ఎక్కడిది? దోచుకొచ్చింది. ఓ రోజున అమ్మవారు అడిగిందిట, ఏమండి వాళ్ళు దొంగతనం చేసి దారులు కొట్టి పెడుతుంటే నాకు పరమభక్తులని వాళ్ళని ఊరుకుంటారేమిటి, ఏమి న్యాయం ఇది అని అడిగిందిట పార్వతీదేవి. అడిగితే ఆయన అన్నట, నాకు విశ్వసించడమే తప్ప అనుమానించడం తెలీదు, నీకు అనుమానం వచ్చింది కనుక నువ్వు పరీక్ష చేసుకో అన్నాడు ఆయన. నేను ఒక్కడిని కాదు, నాతో పాటు మీరు కూడా రావలసిందే అన్నదిట ఆవిడ. నువ్వు చెప్పిన తర్వాత రాకుండా ఉంటానా, వస్తాను పదమన్నాడు. ఇద్దరు వృద్ధ దంపతుల వలె తయారయ్యారు. మూటలు నెత్తిన పెట్టుకున్నారు. ఆవిడ నెత్తి మీద మూట ఉన్నది, ఆయన నెత్తి మీద మూట ఉన్నది. బయలుదేరుతున్నారు. ఇదే అరణ్య మార్గంలో వస్తున్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఏవయ్యోయ్, బ్రాహ్మణుడు వలె ఉన్నావు, మీ ఇద్దరి నెత్తి మీద ఉన్న మూటలు అక్కడ పెట్టండి, దాంట్లో ఏం ఉన్నది, ఎంత ఉన్నది. సరే, ఎంత ఉన్నా సరే మాకిచ్చేయండి ఆరు మూటలు, రెండు మేము తీసుకుంటాం. వెంటనే అమ్మవారు అడిగింది, ఒకవేళ మేము ఇవ్వకపోతే అని అడిగింది. ఆవిడ వచ్చిందే పరీక్ష చేయడం కోసం కదా. తల పగలగొట్టి తీసుకుంటాం. తీసుకున్నది ఏం చేస్తావు, మేమేమన్నా ఉపయోగించుకుంటాం అనుకుంటున్నావా? ఏమమ్మోయ్, నువ్వు చాలా ముసల్దానివి, పెద్ద ముత్తైదువి, నీకు చెబుతున్నా విను. ఇంతవరకు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, భయపడి ఇచ్చిన వాళ్ళు లేదా తల పగల కొట్టుకున్న వాళ్ళే. ఇలా నిలబడి అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. పెద్దదానివి కదా అని చెబుతున్నాం. మేము ఈ దోచుకున్న ధనంతో లేని వాళ్లకు అన్నం పెడుతున్నాం. అంతే తప్ప కనీసం వాళ్లకు పెట్టేటప్పుడు ఆ వండిన అన్నంలో మేమే కదా ఇంత పని చేయిస్తున్నది అని మేమేమీ తింటం లేదు ఒక్క మెతుకు కూడా. మా భోజనం ఇంటి వద్దనే. ఇలా దోచుకున్నది మొత్తం పెట్టడమే, అంతే, ఇంకోటి లేదు. ఆ దోచుకోవడం కోసమే పెడుతున్నాం. ఏమయ్యా, నువ్వు పెట్టదలుచుకుంటే కష్టపడి సంపాదించి పెట్టు, దోచుకుని ఎందుకు పెడతావు? వెంటనే రెండో వాడన్నాడు, కర్తవ్యం యత్ పాలయతో తథైవ ఈశ్వరార్పితం. ఎవరి కర్తవ్యమైనా ఈశ్వరుని అనుసరించే జరుగుతుంది. శివుని ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు. మాకు అన్నదానం చేయడానికి కావలసిన ద్రవ్యం ఎట్లా తీసుకోమని పరమేశ్వరుడే సూచించాడు. ఏమండి వాడు ఎంత మాట చెప్పాడు. ఆ పెద్ద ఆవిడ ఓ పక్కనే చూసింది, ఏమయ్యో నిన్నెట్లా ఇరికిస్తున్నారో చూసావా అని. పరమేశ్వరుడే కల్పించాడు. ఎవరైతే ఈ మార్గం వెంట వస్తున్నారో వాళ్ళది కాని ద్రవ్యము వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళది అయిన సొమ్ము అయితే వాళ్ళ దగ్గర నుంచి మేము కాదు కదా, ఎవరూ దోచుకోలేరు. మేము దోచుకోగలుగుతున్నాము అంటే వాడిది కాని వస్తువు వాడి దగ్గర ఉన్నది కనుకైతే దోచుకోగలుగుతున్నాం. అతనిదే కనుకైతే మేము దోచుకునే అవకాశం లేదు. కాని దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకునే కన్నా లేని వాళ్లకు పెట్టడం మంచిది కదా, అందుకని దోచుకుంటున్నాం. ఈ మాటలన్నీ అనవసరం. నువ్వు ఇస్తావా ఇవ్వవా లేదు తల పగలగొట్టమంటావా? నేనివ్వను అని ఖచ్చితంగా చెప్పింది అమ్మవారు. కర్రలు పైకెత్తారు. ఆ కర్రలు శిరస్సు దాకా వచ్చినాయి. వెంటనే అమ్మవారు అయ్యవారు ప్రత్యక్షమయ్యారు. కాళ్ళ మీద పడ్డారు అన్నదమ్ములిద్దరు ఆది దంపతులకు. మీరిద్దరూ మా పార్షదులుగా మా లోకానికి రండి, ఇంకా అడవులు కొల్లగొట్టకండి అని అమ్మవారు చెబితే వాళ్ళు పార్షదులుగా ఈశ్వరుని కైలాసంలో ఆ దివ్యమైన భవనం దగ్గర ఉన్నారు ఇప్పటికీ. భృంగి రిటి వాళ్ళిద్దరేనండి. తన పేరు చెప్పి అడవులు కొట్టి దేశాన్ని దోచుకున్న వాళ్ళని ఎక్కడ పెట్టాడండి ఆయన? తన పార్షదులుగా తన కైలాసంలో తన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, తన యొక్క సేవకులలో ఒకళ్ళుగా పెట్టుకున్నాడు. ఇంతకన్నా అమాయకుడైన దైవం ఎక్కడైనా దొరుకుతాడా? అందుకనే శంకరుల వారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని చెప్పారు. ఆ భక్తుడు ఉన్నాడా అంటే వాడికి ఫలితం వచ్చిందన్నట్టే. అందులో ఏమాత్రం భవతుమే శివాభ్యాం, ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఎప్పుడైతే నమస్కరిస్తామో, వెంటనే శివాభ్యాం మంగళప్రదమైనటువంటి స్థితి కలగడం అనేటువంటిది ఖచ్చితం. ఎవరిని సేవించడం వల్ల? ఈశ్వరార్చన వల్ల మంగళప్రదమైన స్థితి ఖచ్చితంగా కలుగుతుందండి. మంగళకరమైన స్థితి అంటే ఏమిటి అంటే మనశ్శాంతే మంగళకరం అండి. అంతే తప్ప బీరువాల నిండా నోట్ల కట్టలు ఉండటం కాదు. అప్పుడు మనశ్శాంతి అసలు ఉండదు, ఎవడొచ్చి దోచుకుపోతాడు అని భయం. నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రా సుఖాన్ని ఎవడు పొందగలుగుతాడో వాడు మనశ్శాంతి కలిగిన వాడు. వాడికి స్వప్నం కూడా రాకూడదు. సుషుమ్నావస్థ అంటాం దాన్ని. అటువంటి స్థితికి వెళ్ళాలండి. వెళ్ళగలిగితే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం, మూడు లోకాలకు. ఒకవేళ ఇప్పుడు మామూలుగా మనం ఏమని చెప్పామంటే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్లకు మంగళకరప్రదమైనటువంటి స్థితిని కలిగిస్తాడయ్యా అని చెప్పాం. శంకర భగవత్పాదులు వారు ఏమంటున్నారంటే అస్తోక త్రిభువన శివాభ్యాం, ఎవరు స్తోత్రము చెయ్యకపోయినా వాళ్ళని కూడా కాపాడేటువంటి ఓ దంపతులారా అని చెబుతున్నాడండి. అసలు వాడిని స్తోత్రం చెయ్యక్కర్లేదట. ఆ గుడివైపుగా వెడుతూ వెడుతూ ఒక్కసారి లోపలికి చూసి శివయ్య అని అన్నా చాలు, నువ్వేం స్తోత్రాలు చెయ్యక్కర్లేదు. అభిషేకాలు నీ కుదరకపోతే వద్దు, తపస్సు అంతకన్నా వద్దు, ధ్యానము వద్దు, ఏమీ వద్దయ్యా. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. చాలు, ఇంతకన్నా గొప్ప మంత్రం ఉన్నదా లోకంలో? ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఉపదేశంతో పనిలేదే. హాయిగా నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామహరే కృష్ణ హరే, నామస్మరణ చేయడం అంతకన్నా ఇంకేం కావాలి? అందుకనే అస్తోక త్రిభువన శివాభ్యాం, అసలు ఏ ప్రార్థన చేయని వాళ్ళకు కూడా మంగళకరమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఓ తండ్రి. హృది పునర్భవాభ్యాం, నిరంతరము మరల 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 ఆ హృదయంలో దర్శనం ఇవ్వగలిగిన వాడవు ఎవడవయ్యా అంటే నీవే ఓ భగవంతుడా. ఈయనకు ఏమని పేరు అంటే శివుడు అనో, శంకరుడు అనో, పరమేశ్వరుడు అనో కాదండి. శివుడు అంటే మనకు తెలిసిందేమిటయ్యా అంటే త్రిశూలం ఉండాలి అని. అయ్యా అయిపోయింది, త్రిశూలం ఉండాలి. ఏమండి సమయం అయ్యేటప్పటికి మరి గడియారం కదా. అయ్యా అయిపోవచ్చింది. శివాభ్యాం హృది పునర్భవాభ్యాం, ఆ హృదయంలో నిరంతరం నేనున్నాను 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 అని మనకు గుర్తు చేస్తూ ఉండేటువంటి వాడెవడయ్యా అంటే ఆ పరమేశ్వరుడే. వాణ్ణే మనం ఏమంటామంటే పరబ్రహ్మము అని అంటాం. ఈ బ్రహ్మం అనే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పడితే వాళ్ళు బ్రహ్మం అని పెట్టుకుంటున్నారు. పేరు పెట్టుకోకూడదండి. ఏమండోయ్, బ్రహ్మం అనే పేరు మాత్రం పెట్టుకోకూడదు. బ్రహ్మానందం అని పెట్టుకోవచ్చు. మనకు బ్రహ్మానందం గారు ఉన్నారు పౌరాణికల్లోనే. ఏమంటే మునుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు, సదాశివ శాస్త్రి గారి పుత్ర రత్నం, ఏమండో బ్రహ్మానందం అని పెట్టుకోవచ్చు కానీ ఉత్త బ్రహ్మం అని మాత్రం పెట్టకూడదు. ఎందుకని బృహతి ఇది బ్రహ్మం. బృహతి అంటే అన్నిటికన్నా ముందు ఉన్నది అని అర్థం. ఈ ప్రపంచంలో ఉండే పిపీలి కాది, ఎంతవరకు ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని పర్వతాలు ఉన్నాయో, ఈ ఆకాశము భూమి పంచభూతాల కన్నా ముందు ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని బ్రహ్మము అన్నాము. అది ఎట్లా ఉన్నదయ్యా పరబ్రహ్మం? మరి పంచభూతాలు లేనప్పుడు ఎట్లా ఉన్నది అనే అనుమానం రావచ్చు మనకు. దానికి పంచభూతాలతో పని లేదు. పరబ్రహ్మము నుండే మహత్తు పుట్టింది, మహత్తు నుండే పంచభూతాలు పుట్టినాయి. మహత్తు లేకుండా పంచభూతాలు కూడా వచ్చే అవకాశం లేదు. భాగవతం చెప్పింది, మొన్ననే మీరు విన్నారు భాగవత మహత్యం 40 రోజుల పాటు. ఏమండి, కనుక దివ్యాత్మస్వరూపులారా, ఆ హృదయంలో నిరంతరము తానే ఆత్మస్వరూపుడయ్యుండి నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని గుర్తు చేసేటువంటి దివ్యమైనటువంటి దంపతులు మీరయ్యా హృది పునర్భవాభ్యాం. అంతేకాదు లోపల ఉండి ఆనంద స్ఫురదనుభవ అనుభవాభ్యాం, ఆ భగవంతుడు లోపలే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు, ఆత్మరూపుడయ్యున్నాడు అనేటువంటి ఆనందమును కలిగించు వారలైన ఓ ఆది దంపతులారా, నతిరియం మీకు నమస్కరించుచున్నాను అన్నాడు. ఆ పరమేశ్వరుడే కనుక లోపల లేకపోతే ఆనందం ఉండే అవకాశం లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దుఃఖం కలిగింది అంటే పరమేశ్వరుణ్ణి పక్కన పెట్టాము అని అర్థం. మనకు అసలు దుఃఖమే కలగటం లేదు అంటే వాడు లోపలే ఉన్నాడు అని అర్థం. అంతే, వాడు ఎలా ఉంటాడు, వాడి రూపం ఏమిటి, చిత్రకారుడు బొమ్మ గీయవలసిన పనిలే. వాడు లోపలే ఉన్నాడా, కష్టం కూడా మనకు ఏ విధంగా అనిపిస్తుంది, సుఖంగా అనిపిస్తుంది. వాడు లేడా, సుఖం కూడా కష్టమనే అనిపిస్తుంది. అర్థమైందా అండి? కొంతమంది ఉంటారు నవ్వలేక నవ్వలేక ఏడుపు వచ్చిందయ్యా అంటాడు వాడు, ఆ డొక్కలన్నీ పట్టుకుపోతాయి. వాడికి ఆనందమే అనుకుని అనుకుంటున్నాడు కానీ ఆనందంతో ఏమనుభవిస్తున్నాడు వాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఎందువల్ల అంటే భగవంతుణ్ణి పక్కన పెట్టాడు కనుక. వాణ్ణి హృదయంలో కనుక ఉంచుకోగలిగినట్లయితే ఎంత కష్టమైనా వాడికి ఏమనిపిస్తుంది, సుఖంగానే భాషిస్తుంది. అటువంటి దివ్యమైన సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు శాశ్వతత్వమై చైతన్య రూపమైనటువంటి ఓ దంపతులారా, దివ్యమైన ఆనందాన్ని ఇచ్చే చంద్రకళను సంపాదించినటువంటి ధరించినటువంటి, ఒకరికొకరు తపస్సు చేసి ఒకరినొకరు పొందినటువంటి, భక్తుల యొక్క ప్రతిఫలమై ప్రకాశించేటువంటి, నిరంతర మంగళప్రదమైన స్థితిని కలిగించేటువంటి, హృదయంలో నిరంతరం ఉండి నేను ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉండేటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరించుచున్నాను అని శంకర భగవత్పాదుల వారు మొట్టమొదటి శ్లోకంలో ఇచ్చారు. ఎట్టగోట సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. న్యాయంగా పూర్తి చేయడానికి ఇంకా 2 గంటల టైం ఉంటుంది, అంత వ్యాఖ్యానం ఉన్నది దీనికి. ఈ లెక్కన 100 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఎప్పటికి పూర్తి కావాలి? మనకున్నది 5 రోజులే. అందుకనే వ్యాస భగవానుడు చాలా ఆలోచించి ముందుగానే చెప్పాడు ఆ భాగవతంలో. ఏమండి, ఈ కలియుగంలో మానవులు అల్పతరాయుహు, చాలా తక్కువ ఆయుర్దాయం గల, ఉగ్రరోగ కలిత సంకలిత, అనేకమైన రోగాలతో కొట్టుమిట్టేటటువంటి వాళ్ళు. వీటన్నిటికన్నా గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటంటే దుర్బల, బద్ధకం బాగా ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇన్ని రకాలు కలిగిన మనం ఈ 100 శ్లోకాలు ఎప్పటికి పూర్తి కావాలి? ఎప్పటికైనా సరే చెరుకుగడ ఎక్కడ కొరికినా తీపే కనుక ఈ 5 రోజులో ఎన్నైతే అన్ని చెప్పుకుందాం, అంత ఈశ్వరానుభూతిని మనం పొందుదాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జః సకలం వరస్మై. ఏతత్ శివానందలహరి ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్ శ్రీ ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.